ಪ್ರಣಮಹೇ ಕವಿಂ ಕವೀನಾಮುಪಮಶ್ರವಸ್ತಮಂ ಜ್ಯೇಷ್ಠರಾಜಂ ಬ್ರಹ್ಮಣಾಂ ಬ್ರಹ್ಮಣಸ್ಪತ ಆನಃ ಶೃಣ್ವನ್ನೋತಿಭಿಃ ಸೇದ ಸಾಧನಂ ಪ್ರಣೋ ದೇವೀ ಸರಸ್ವತೀ ವಾಜೇಭಿರ್ವಾಜಿನೀವತೀ ಧೀನಾಮವಿತ್ರಯವತು ಗಣೇಶಾಯ ನಮಃ ಸರಸ್ವತ್ಯೈ ನಮಃ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಹರಿಃ ಓಂ ಯೋಪಾಂ ಪುಷ್ಪಂ ವೇದ ಪುಷ್ಪವಾನ್ ಪ್ರಜಾವಾನ್ ಪಶುಮಾನ್ ಭವತಿ ಚಂದ್ರಮಾ ವಾ ಅಪಾಂ ಪುಷ್ಪಂ ಪುಷ್ಪವಾನ್ ಪ್ರಜಾವಾನ್ ಪಶುಮಾನ್ ಭವತಿ ಯ ಏವಂ ವೇದ ಯೋಪಾಮಾಯತನಂ ವೇದ ಆಯತನವಾನ್ ಭವತಿ ಅಗ್ನಿರ್ವಾ ಅಪಾಮಾಯತನಂ ಆಯತನವಾನ್ ಭವತಿ ಯೋಗ್ನೇರಾಯತನಂ ವೇದ ಆಯತನವಾನ್ ಭವತಿ ವಾಪೋ ವಾ ಅಗ್ನೇರಾಯತನಂ ಆಯತನವಾನ್ ಭವತಿ ಯ ಏವಂ ವೇದ ಯೋಪಾಮಾಯತನಂ ವೇದ ಆಯತನವಾನ್ ಭವತಿ ವಾಯುರ್ವಾ ಅಪಾಮಾಯತನಂ ಆಯತನವಾನ್ ಭವತಿ ಯೋ ವಾಯೋರಾಯತನಂ ವೇದ ಆಯತನವಾನ್ ಭವತಿ ಆಪೋ ವೈ ವಾಯೋರಾಯತನಂ ಆಯತನವಾನ್ ಭವತಿ ಯ ಏವಂ ವೇದ ಯೋಪಾಮಾಯತನಂ ವೇದ ಆಯತನವಾನ್ ಭವತಿ ಅಸೌ ವೈ ತಪನ್ನಪಾಮಾಯತನಂ ಆಯತನವಾನ್ ಭವತಿ ಯೋಮುಷ್ಯತಪತ ಆಯತನಂ ವೇದ ಆಯತನವಾನ್ ಭವತಿ ಆಪೋ ವಾ ಅಮುಷ್ಯತಪತ ಆಯತನಂ ಆಯತನವಾನ್ ಭವತಿ ಯ ಏವಂ ವೇದ ಯೋಪಾಮಾಯತನಂ ವೇದ ಆಯತನವಾನ್ ಭವತಿ ಚಂದ್ರಮಾ ವಾ ಅಪಾಮಾಯತನಂ ಆಯತನವಾನ್ ಭವತಿ ಯಶ್ಚಂದ್ರಮಸ ಆಯತನಂ ವೇದ ಆಯತನವಾನ್ ಭವತಿ ಆಪೋ ವೈ ಚಂದ್ರಮಸ ಆಯತನಂ ಆಯತನವಾನ್ ಭವತಿ ಯ ಏವಂ ವೇದ ಯೋಪಾಮಾಯತನಂ ವೇದ ಆಯತನವಾನ್ ಭವತಿ ನಕ್ಷತ್ರಾಣಿ ವಾ ಅಪಾಮಾಯತನಂ ಆಯತನವಾನ್ ಭವತಿ ಯೋ ನಕ್ಷತ್ರಾಣಾಮಾಯತನಂ ವೇದ ಆಯತನವಾನ್ ಭವತಿ ಆಪೋ ವೈ ನಕ್ಷತ್ರಾಣಾಮಾಯತನಂ ಆಯತನವಾನ್ ಭವತಿ ಯ ಏವಂ ವೇದ ಯೋಪಾಮಾಯತನಂ ವೇದ ಆಯತನವಾನ್ ಭವತಿ ಪರ್ಜನ್ಯೋ ವಾ ಅಪಾಮಾಯತನಂ ಆಯತನವಾನ್ ಭವತಿ ಯಃ ಪರ್ಜನ್ಯಸ್ಯಾಯತನಂ ವೇದ ಆಯತನವಾನ್ ಭವತಿ ಆಪೋ ವೈ ಪರ್ಜನ್ಯಸ್ಯಾಯತನಂ ಆಯತನವಾನ್ ಭವತಿ ಯ ಏವಂ ವೇದ ಯೋಪಾಮಾಯತನಂ ವೇದ ಆಯತನವಾನ್ ಭವತಿ ಸಂವತ್ಸರೋ ವಾ ಅಪಾಮಾಯತನಂ ಆಯತನವಾನ್ ಭವತಿ ಯಃ ಸಂವತ್ಸರಸ್ಯಾಯತನಂ ವೇದ ಆಯತನವಾನ್ ಭವತಿ ಆಪೋ ವೈ ಸಂವತ್ಸರಸ್ಯಾಯತನಂ ಆಯತನವಾನ್ ಭವತಿ ಯ ಏವಂ ವೇದ योऽप्सुनापं प्रतिष्ठितान् वेद प्रत्येव तिष्ठति राजाधिराजाय प्रसह्यसाहिने नमो वयम् वै
श्रवणाय कुर्महे समे कामां कामकामाय मह्यम्
कामेश्वरो वै श्रवणो दधातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः
ॐ शान्ति शान्ति शान्तिः सहस्रपरमा देवी शतमूला शताङ्कुरा सर्वगुं हरतु मे पापं दूर्वा दुःस्वप्ननाशिनी काण्डात् काण्डात् परो हन्ति परुषः परुषः परि एवानो दूर्वे प्रतनु सहस्रेण शतेन च या शतेन प्रतनोजितहस्रेण विरोहति तस्यास्ते देवेष्टके विदे महविषा वयम् अश्वक्रान्ते रथक्रान्ते विष्णुक्रान्ते वसुन्धरा शिरसा धारयिष्यामि रक्षस्व मां पदे पदे मेधा देवी जुषमाना न आगा विश्वादे भद्रा सुमनस्यमाना त्वया जुष्टानुदमाना दुरुक्तान् बृहद्वदेम विदते सुवीराः त्वया जुष्टऋषिर्भवति देवि त्वया ब्रह्मा गतश्रीरुतत्वया त्वया जुष्टश्चित्रम् विन्दते वसुसानो जुषस्वद्रविणोण मेधे मेधाम् महीन्द्रो दधातु मेधाम् देवी सरस्वती मेधाम् मे अश्विना उभावा दत्ताम् पुष्करस्रजा अप्सरासु चया मेधा गन्धर्वेषु चयन्मनः दैवी मेधा सरस्वती सामा मेधा सुरभिर्जुषतागस्वाहा आमा मेधा सुरभिर्विश्वरूपाभिरण्यवर्णा जगति जगम्या ऊर्जस्वती पयसा पिण्वमाणा सामा मेधा सुप्रतीका दुषन्ताम् मयि मेधाम् मयि प्रजाम् मयि अग्निस्तेजो दधातु मयि मेधाम् मयि प्रजाम् मयि इन्द्र इन्द्रियम् दधातु मयि मेधाम् मयि प्रजाम् मयि सूर्यो भ्राजो दधातु हंस हंसाय विद्महे परमहंसाय धीमहि तन्नो हंसः प्रचोदयात् स्वस्ति प्रजाभ्यः परिपालयन्ताम् न्यायेन मार्गेण महीम् महेशाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् समस्तलोकाः सुखिनो भवन्तु समस्तलोकाः सुखिनो भवन्तु समस्तलोकाः सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः
हरिः ॐ शारदा शारदाम्भोजा वदनावदनाम्बुजे सर्वदा सर्वदास्माकम् सन्निधिम् सन्निधिम् क्रियात्। अथ संहिता पाठः अहमेव स्वयमिदम् वदामि जुष्टम् देवेभिरुतमानुषेभिः यम् कामयेतन्तामुग्रम् कृणोमि तम् ब्रह्माणन्तम् ऋषिम् तम् सुमेधा। अथ घनपाठः अहमेवैवाहमहमेव स्वयम् स्वयमेवाहमहमेव स्वयम् एव स्वयम् स्वयमेवैव स्वयमिदमिदम् स्वयमेवैव स्वयमिदम् स्वयमिदमिदम् स्वयम् स्वयमिदम् वदामि वदामीदम् स्वयम् स्वयमिदम् वदामि इदम् वदामि वदामीदमिदम् वदामि जुष्टम् जुष्टम् वदामीदमिदम् वदामि जुष्टम् वदामि जुष्टम् जुष्टम् वदामि वदामि जुष्टम् देवेभिर्देवेभिर्जुष्टम् वदामि वदामि जुष्टम् देवेभिः जुष्टम् देवेभिर्देवेभिर्जुष्टम् जुष्टम् देवेभिरुतोत देवेभिर्जुष्टम् जुष्टम् देवेभिरुत देवेभिरुतोत देवेभिर्देवेभिरुतमानुषेभिर्मानुषेभिरुत देवेभिर्देवेभिरुतमानुषेभिः उतमानुषेभिर्मानुषेभिरुतोतमानुषेभिः मानुषेभिरिति मानुषेभिः यम् कामये कामयेयम् कामयेतन्तन्तम् कामयेयम् कामयेतन्तम् कामयेतन्तन्तम् कामये कामयेतन्तामुग्रमुग्रन्तन्तम् कामये कामयेतन्तामुग्रम् तन्तामुग्रमुग्रन्तन्तन्तन्तामुग्रम् कृणोमि कृणोम्युग्रन्तन्तन्तन्तामुग्रम् कृणोमि तन्तमिति तन्तम् उग्रम् कृणोमि कृणोम्युग्रमुग्रम् कृणोमि तन्तम् कृणोम्युग्रमुग्रम् कृणोमि तम् कृणोमि तन्तम् कृणोमि कृणोमि तम् ब्रह्माणम् ब्रह्माणन्तम् कृणोमि कृणोमि तम् ब्रह्माणम् तम् ब्रह्माणम् ब्रह्माणन्तन्तम् 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 ब्रह्माणन्तम् ब्रह्माणन्तन्तम् ब्रह्माणम् ब्रह्माणन्तम् ऋषिमृषिन्तम् ब्रह्माणम् ब्रह्माणन्तम् ऋषिम् तम् ऋषिमृषिन्तन्तम् ऋषिन्तन्तम् ऋषिन्तन्तम् ऋषिन्तम् ऋषिन्तन्तम् ऋषिमृषिन्तम् सुमेधाम् सुमेधाम् तम् ऋषिमृषिन्तम् सुमेधाम् तम् सुमेधाम् सुमेधाम् तन्तम् सुमेधाम् सुमेधामिति सुमेधा। ॐ शान्ति शान्ति शान्तिः।
ॐ श्री साईराम। Offering my humble pranams at Bhagwan's divine lotus feet, respected elders, teachers, and my dear brothers and sisters, a loving Sairam to one and all. Welcome you all to the fourth day of the Prashant Vidwan Mahasabha. Today we enter the seventh day of the Navaratri celebrations, and today Mother Goddess is worshipped in the form of Kalaratri, who vanquished the demon Rakta Bija. We pray on this auspicious day to Kalaratri Mata to give us the courage, the strength and the fearlessness to fight the evil which is within outside us and also which is within us. Once a devotee asked Swami, "Swami, what is the purpose of taking this birth?" And Swami gave a beautiful response. He said that the purpose of taking birth is not to take birth again. We are lost in this cycle of birth and death, and our aim is to come out of this clutches of the cycle. But how shall we do it? How shall we come out of this cycle? The answer to this question is a secret which is deep within, and we need to excavate it. There are two major events which happens in Prashanthi Nilayam as part of the Navaratri celebrations. The morning we have the Veda Purusha Saptaha Gyana Yajna, and the evening we have the Prashanthi Vidwan Mahasabha. We need to understand why Swami started this both events. We go back to 1962, October 1st, the inauguration of the Yajna. Swami tells in his discourse, and I quote, "Bliss is based on food. Food is delivered from rain. Rain is the gift of God in the exchange for the sacrificial offering. The Yajna reminds us that sacrifice is the destiny of every living being. A mother sacrifices for the child, a father for the progeny, a friend for one more friend, an individual for a group, the rich for the poor, the strength for the weak, and the present for the future. Sacrifice is the underlying thread of our living system. The Vedas say, Tyage neke amrutatva manusha. Only through sacrifice you can attain immortality, which is quite contrary to the current limited understanding that we feel that by amassment of wealth and power, we become great. Only through sacrifice you can attain liberation. And this sacrifice is being reminded to us by the holy yajna which is done in the morning in Poonasundara Auditorium. And this sacrifice, we need to remember what we have to sacrifice. Let us sacrifice the bad qualities. Let us sacrifice our inner desires. And let us sacrifice the attachment so that we go closer to God. In 1963, October 20th, when Swami inaugurated the first Prashanthi Vidwan Mahasabha, he tells in his discourse, and I quote, "The scriptures say that the world has peace and spiritual knowledge as a base. What is needed is to remove the shade that is hiding the effulgence. This Prashanthi Vidwan Mahasabha has been designed by me for this very purpose." He says that we need to understand the spiritual knowledge, but the spiritual knowledge is not outside there, it is deep within. How can we access this? Swami tells a beautiful story. There are a group of four people waiting to cross a river. A small child comes and gives them instruction how to cross. They don't listen to the child. Then a blind person comes and tells them. They don't listen to me either. Then a lame man comes and tells them how to cross. They don't understand and they don't want to believe him. Then one person comes who is fit and fine and tells them, "I cross this river every day because my home is on the other side of the river. I will take you." They believe this person and they go. The moral of the story is that we believe the one who has tread the path. We believe the voice of the Google map which comes on our smartphone which tells us which direction to go, and we believe and we go the direction from point A to point B. The Vedic scholars and the saints and the Vidwans are the ancient GPS system for us who will show us the path to God. We have now a big question that how to escape from this cycle of life and death. And I said that the secret is hidden within. Where is the secret is hidden? The secret is hidden in the name of our mother Sai. S-A-I. S stands for sacrifice, the ability to give. A stands for awareness, the awareness which we get when we come closer to the noble people, the great saints and the Vidwans. And I stands for independence. You get independence, freedom from the cycle of birth and death. S-A-I. Sacrifice and awareness for independence. Let us all pray to Bhagawan to bless us with the quality of sacrifice and also make us aware about the self-knowledge so that we can become independent from the birth and the life, from the birth and the death cycle. Today, as part of the Prashanthi Vidwan Mahasabha, we have one such great Vidwan who will help us understand the secret of life. Brahmashri Mailavarappu Srinivasarao Garu. He hails from Agraharam, a small village in West Godavari district. He was born to Sri Chandrasekhar Rao and Srimati Sita Ramamma. He completed his double MA in Sanskrit and Telugu and PhD in Andhra University. He delivered his duties in various positions as lecturer, principal, member senate, dean and chairman for many educational institutions. His passion about holy scriptures made him deliver numerous pravachanams and commentaries. He has delivered more than 5,000 pravachanas and on Ramayana alone. His TV program titled Sri Lalita Namostute in Bhakti TV ran for more than 1,380 episodes for 5 years. He has given Vyakhyanam for Tirumala Brahmotsavam at Tirupati and for Sita Rama Kalyanam at Bhadrachalam. He has written more than 18 books and currently the honorary editor for Bhakti Sudha and Yatharth Bharati, 2 Telugu magazines. He was bestowed the title of Ramayana Pravachana Sudhakara in 1985 and Ramayana Sudha Nidhi in 1987. Let us all welcome Brahmasri Mailavarappu Srinivasarao Garu. Sai Ram.
Sakunkumavilepanam Alikachumbikasturikam Samandahasitekshanam Sasharachabapashankusham Aseshajanamohinim Arunamalyabhushambaram Japakusumabhasuram Japavidhau smaredambikam Saishwaraya vidmahe Satyadevaya dhimahi Tannasarva prachodayat. ఇదే వేదిక మీద దాదాపు దశాబ్దం క్రితం భగవాన్ సత్యసాయిబాబా వారు అక్కడ కూర్చుని ఉంటే శ్రీమద్ రామాయణంలో సుందరకాండని ప్రవచించగలిగిన మహాద్భుత అదృష్టం నాకు కలిగింది. స్వామివారు అక్కడే కూర్చున్నారు. నన్ను 3 గంటలకి ఉపన్యాసం అని పిలిచి 1:30కే ఇక్కడ కూర్చోబెట్టారు. ఇట్ వాజ్ 3:30, 4:35. ఐ వాజ్ నాట్ అట్ ఆల్ పెర్మిటెడ్ టు స్పీక్. ఆఫ్ కోర్స్ ఐ లాస్ట్ మై మూడ్. హౌ కెన్ ఐ స్పీక్ నౌ? దట్ వాజ్ మై స్టేజ్ ఆన్ దట్ డే. I was permitted to speak by 5:30, start lecture, he told me. I spoke for 2 hours and a doubt was there in my mind why I was not permitted till 5:30, though it was scheduled at 3, when Bhagavan Satyasai Baba is known for his time. And the next day he replied to his disciples, at what time did Hanuman enter Lanka? That was 5:30. Then I asked to speak. I never expected such a reply. I never expected, though I wrote Sundarakanda commentary in Telugu, and it was published for 14 times, I never expected that reply. ఆ రోజున స్వామివారు స్వయంగా అలా తీసుకురాబడుతుంటే బంగారు అని నన్ను పిలిచి ఈ గదిలోనికి తీసుకెళ్లారు. పార్థసారథి కనిపించే ఆ రథం ముందు ఆపారు. చూశావా అన్నట్టు ఒకసారి చూశారు. అదంతా నా కళ్ళలో ఇప్పుడు కనిపిస్తోంది. అక్కడి నుంచి వెంటనే ఎదురుగా ఉండేటటువంటి ఆ శివలింగం దగ్గరికి ఇటుపక్క ఆంజనేయుడు అది చూపించి చూశావా అన్నట్టు ఒకసారి చూశారు. నేను మర్చిపోలే నా దృష్టిని. బంగారు శ్రీరంగం నుంచి వైష్ణవుల్ని అర్చన చేసే అర్చకుల్ని పిలుస్తాను, పాశురాల మీద మాట్లాడతావా? అయ్యా, నేను శైవుణ్ణి, వైష్ణవు గురించి నాకు తెలీదు, వై ఆర్ యూ టెస్టింగ్ మీ అని అడుగుదామనుకున్నాను. కానీ ఆయన ముఖం ఇలా చూస్తూ ఉంటే అక్షరాలు రాలేదు. తెలుగు, ఇంగ్లీషు, కన్నడం, ఏ భాష గుర్తు రాలేదు. అలా ఉండిపోతే నువ్వు మాట్లాడు, నేను పిలుస్తాను. అయితే ఆశ్చర్యం, తెలుగు భోజనం చేస్తావుగా, రోజు తమిళ భోజనం చేస్తుంటావు, ఈరోజున కన్నడ భోజనానికి పంపుతాను అని అదే ఎదురుగా ఉన్న ఆ మందిరంలోనికి నన్ను పంపించారు. అమోఘమైన ఆ క్షణాలన్నీ నాకు కనిపిస్తున్నాయి. ఈ క్షణంలో సాయి భగవానుడు ఇక్కడ వాయుమయ శరీరంలో ఇలా తిరుగుతూ ఉంటారనే సంపూర్ణమైనటువంటి నమ్మకంతో వారి వాయుమయ శరీరానికి నమస్కరించుకుంటూ మాట్లాడుతున్నాను. ఈ రోజున 4:55 నాకు ఇచ్చారు కాబట్టి ఈ జీవితంలో సమయాన్ని దాటేటటువంటి లక్షణం ఈ జన్మకి లేదు కాబట్టి ఖచ్చితంగా 5:55 నా ఎదురుగా ఉన్న గడియారం దగ్గర చూసి ముగిస్తానని మనవి చేస్తున్నాను. ఈ పుట్టపర్తి ఏదుందో అది సరయూ నది ప్రవహించని అయోధ్య నగరం, అనుమానం ఏమాత్రమూ లేదు. ఎందుకని, అయోధ్య నగరానికి మీరు వెడితే రామో రామో రామైతి ప్రజానామ భవన్ కథ, రామా 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 ఇవే మాటలు వినిపిస్తాయి, ఇదే పిలుపు వినిపిస్తూ ఉంటుంది. పుట్టపర్తికి వచ్చి చూస్తే సాయిరాం 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 సాయిరాం, ఇంకో మాట వినిపిస్తుందా? అయోధ్య నగరంలో ఎలా రామ భాషణమో ఇక్కడ సాయిరాం భాషణం. రామచంద్రుడు స్వయంగా తన తండ్రికి అంత్యక్రియలు నిర్వహించలేకపోయాడు, కాని ఆ జటాయు అనే పేరు కలిగినటువంటి గ్రద్దకి గచ్చలోకానుత్తమాన్ అంత్యక్రియల్ని ఆయన చేశారు. మన సాయి భగవానుడు కూడా స్వయంగా ఏనుగున్నదే సాయిగీత, అక్కడ అంత్యక్రియలు నిర్వహించారు. సాయి రాముడు ఒకటి కాదు, ఖచ్చితంగా ఒకరే. ఆలోచించి చూడండి, ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం. దేవుడైన రాముణ్ణి నువ్వెవరివయ్యా అని అడిగితే, మా నాన్న పేరు దశరథుడు, నా పేరు రాముడు అని చెప్తాడు. సాయిబాబా వారి దగ్గరకు వచ్చి ఇలా నమస్కరిస్తే నేనే ఉంది అని చేతుడిలా అంటుండేవారు ఆయన. సాయి రాముడు ఒక్కరు కాదా, సాయి భగవానుడు రాముడు, అనుమానం ఏమాత్రం లేదు. మొత్తం అందరూ కూడా రామచంద్రుని యొక్క కథలో అందరికీ మధ్యస్థానంలో రామచంద్రుడు ఎలా కనిపిస్తారో అలాగే ఇక్కడ ఈ ప్రదేశాన్ని కానీ మనం చూస్తే, ఓ హాస్పిటల్కి వెళ్తే వారే కనిపిస్తారు, ఓ సేవకుని హృదయంలో వారే కనిపిస్తారు, ఏ ప్రదేశానికి వెళ్ళినా వారే 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 కనిపిస్తూ ఉంటారు. రామచంద్రుడు సాయి భగవానుడు ఒక్కరే, అనుమానం ఏమాత్రము లేదు. అంచేతనే సాయి రామ్ అనంటే ఖచ్చితంగా రామాయణ కథ అధినాయకుడైనటువంటి వాడు రాముడు ఎక్కడైతే, ఇక్కడ ఇదిగో ఈయన. ఇది నిజమనడానికి ప్రత్యక్షమైన ఉదాహరణ మనవి చేస్తాను. వారు ఆనందపురం దగ్గర పుట్టారు, అనంటాపూర్ కాదు, ఇంగ్లీష్లో ఆనందపురం ఇది. ఆయన రాకముందు ఇక్కడ కరువు 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 కరువు. ఈ కరువుని తొలగించాలనే, ఈ శ్రమైన్ని పోగొట్టాలని ఆలోచించి అక్కడి నుంచి ఆయన సాయి భగవాని రూపంలో వచ్చి ఈ అనంటాపూర్ని ఆనందపురంగా మార్చారు. ఆయన ఆలోచించి చూడండి, ఆంగ్లంలో స్పెల్లింగ్ని చూసినప్పుడు టీని డీగా మారిస్తే చాలు, ఆనందపురం దగ్గర జన్మించిన ఆయన వరంగా ధర్మాన్ని ఇచ్చారు. ధర్మ వరం మనకి దగ్గర గమనించి చూడండి. మనం ఒక్కసారి ఇలా బాసింపెట్టి వేసి కూర్చుంటే మీరందరూ కూర్చున్నట్టుగా వెనుక నుండి ఎవరైనా కానీ చూసినట్టయితే ఖచ్చితంగా ప్రతి వ్యక్తి ఒక పుట్ట ఆకారంలో కనిపిస్తారు. పుట్ట అడుగు భాగం విశాలంగా ఉంటుంది. పైపైకి 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 పోను 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 సన్నంగా ఉంటుంది. ప్రతి వ్యక్తి ఒక పుట్టే. పుట్టకి అనేకమైన చిల్లునట్టుగా ప్రతి వ్యక్తికి నవరంధ్రాలుంటాయి. ప్రతి వ్యక్తి ఒక పుట్టే. ఆ పుట్టని చీమలు తమ లాలాజలంతో కణాన్ని 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 మట్టి కణాన్ని కలిపి 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 పుట్టగా ఏర్పాటు చేశాయి. ఈ పుట్టని కూడా మన తల్లి తండ్రి కలిపి ఏర్పాటు చేశారు. ఈ పుట్ట ఆ పుట్ట ఒకటే. ఇంతటి చక్కనైనటువంటి పుట్టలోనికి జీవుడు అనేటటువంటి వాడు ఆ చీమల పుట్టలో పాము చేరినట్టుగా చేరాడు. అంచేతనే మార్గ శీర్ష శుద్ధ షష్ఠి నాడు పాలనిపోయడం అనేటటువంటి ఆ వంకతో పుట్ట పైనటువంటి చిల్లులోంచి మనం పాలనిపోస్తాం. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు దీంట్లో పాముంది అని ఎవరన్నా చెప్తే పుట్టలో పాలు పోస్తామా? మరి పోసేది పాలు పుట్టలో పాము కోసమే అయినట్టయితే పాము ఉండని పుట్టకే వెళ్ళి మనం పోస్తూ ఉంటే పోసే ప్రయోజనం ఏముంది? ఆలోచించుకోగలగాలి. ఈ శరీరం మొత్తానికి అతి ముఖ్యమైనటువంటి చక్రం సహస్రారం ఇక్కడుంటే ఈ రంధ్రం బ్రహ్మరంధ్రం. ఆ రంధ్రంలోనికి పాలని పోయడం అంటే జ్ఞానం అనే క్షీరాన్ని పోయడం. నాకు తెలిసినంతలో నేను జ్ఞాన క్షీరాన్ని ఈ బ్రహ్మరంధ్రంలో మీ బ్రహ్మరంధ్రాల్లో నింపడానికి వస్తే మీరందరూ పుట్టలు, నేను కూడా ఒక పుట్టనే. అటువంటి పుట్టలన్నిటిలోనూ వర్తించేటటువంటి వారు, తిరుగుతూ ఉండేవారు పుట్ట వర్తి కాదు, పుట్ట పర్తి స్వాముల వారు. ఆయన చెప్తున్నారు, మీ పుట్టలన్నిటిలోనూ వర్తించేటటువంటి వాణ్ణి నేను, నన్ను కాని తలుచుకుంటే మీ పుట్టలో నేను కనిపిస్తానని. అందుకే సుఖమొస్తే ఆయనకే చెప్తున్నాం, దుఃఖం వస్తే ఆయనకే చెప్పుకుంటున్నాం. కంటి నిండుగా ఏడ్చి ఆయన ఆ చిత్రపటం పాదాల మీద పడి బాధపడుతున్నాం. ఎంత క్షణాల్లో నన్ను ఆనందపరిచావయ్యా అని ఆనంద బాష్పాలని కూడా అదే పాదాల మీద విడుస్తున్నాం. అంచేత ఆయన పుట్టవర్తి మహానుభావులైన. అటువంటి ఈ ప్రదేశంలో ఈ సాయంకాలం వేళ అమ్మవారి అలంకారాలలో దాగిన అంతరార్థం గురించి మనవి చేయడం అంటే అది నా పూర్వ జన్మ అదృష్టంగా భావిస్తున్నాను. అమ్మవారికి వేయబడేటటువంటి మొట్టమొదటి అలంకారం బాలా అలంకారం. బాలేతి కథితా ప్రియే. ప్రతి తల్లి కూడా చిన్నపిల్లని చక్కగా పరికిణి వేసి అంతకుముందు చక్కగా తలంటు పోసి బాగా కురులన్నీ విశాలంగా విప్పారేలా ఉండేలా చేసి చక్కని కుంకుమ పట్టు పెట్టి ఉన్నటువంటి ఆభరణాలని పిల్లకి వేసి పరికిణి అలాగే పైన జాకెట్టు అది వేసి అలా పట్టుకుంటూ ఉన్నంత కాలంలోనే అమ్మ ఆడుకుంటాను ఆడుకుంటానని వేగంగా పరిగెస్తూ ఉంటుంది. బాగా పాలని తల్లి నుండి తాగినటువంటి లేగదూడలా ఉన్నటువంటి ఆ పిల్ల విజయవాడలో కనకదుర్గాంబికని కాని మొదటి రోజున పరిశీలించి చూస్తే అమ్మవారు బాలా అలంకారంలో కనిపిస్తుంది. యోగ సాధనకి ప్రారంభించినటువంటి ప్రతి వ్యక్తి మొట్టమొదటి రోజున ఉపాసించేటటువంటి అమ్మవారి యొక్క రూపం బాలారూపం. బాలా త్రిపుర సుందరి. మందిరం లోపల ఉండేటటువంటి శివలింగాన్ని దర్శించండి. కింద ఒక పీఠం ఉంటుంది, మధ్యలో ప్రాణపట్టం ఉంటుంది, దాన్నే పానవట్టం అని పిలుస్తాం. పైన శివలింగ ఆకారం ఉంటుంది. స్వామి బ్రహ్మాండమైనటువంటి భస్మ అభిషేకాన్ని అదిగో అక్కడ అలాగే చేసేవారు. క్రింది భాగం బాలారూపం, ప్రాణపట్టం త్రిపుర రూపం, పైది సుందరీ రూపం. కాబట్టి బాలా త్రిపుర సుందరి అని ఒక్క మాటలో నేయడం కాదు, బాలా త్రిపుర సుందరి అది మొదటి రోజు వేయబడే రూపం అలంకారం. బాల్యం అందరికీ ప్రారంభం కాబట్టి బాల్యం పీఠ రూపంలో ఉంటుంది అని అనుకున్నాం. ఈ విగ్రహంలో బాల క్రింద పీఠ రూపంలో ఉంటుంది, పైన త్రిపుర సుందర రూపాలుంటే ఆ పీఠం బలంగా ఉన్నట్లయితే ప్రాణపట్టం పైన శివలింగం చాలా గట్టిగా పటిష్టంగా కదలకుండా ఉంటాయి. సరిగ్గా స్వామివారి పోరిక ఆలోచించండి. నేనేం కిట్టించి చెప్పడరా, నిజాన్ని మనవి చేస్తున్నా హృదయపూర్వకంగా. వాయుమయ శరీరంలో స్వామి తిరుగుతూ నన్ను చూస్తున్నారు కాబట్టి ఆ పీఠం గట్టిగా, బాల్యం గట్టిగా ఉండాలి కాబట్టే బాల వికాస అనేటటువంటి పేరు కలిగిన ఆ విధానంతో లోకమంతా పిల్లల్ని రాక్షసులైన రావణాసురులు హిరణ్యకశిపులు హిరణ్యాక్షులు లేకుండా ఉండేలా అందరినీ ప్రహ్లాదులుగా చేయడానికి ఆయన నడుం కట్టారు. అది బాల్యం. పిల్లలకంతటికీ కూడా చక్కనైన అలంకారాన్ని చేసి బడికి పంపించేటప్పుడు ప్రతి తల్లి ఏం చేస్తుంది, కడుపు నిండుగా భోజనాన్ని పెట్టి పంపిస్తుంది. అంచేత రెండవ రోజున వేయబడే అలంకారం అన్నపూర్ణ అలంకారం. ఒక్కసారి అన్నపూర్ణ అలంకారాన్ని చూడండి. బంగారపు కుండలో చక్కనైన అన్నాన్ని నింపుకుని గరిటెతో శంకరుడికి స్వయంగా భిక్షని పెడుతూ కనిపిస్తుంది ఆ తల్లి. మాకు కొత్త విషయం అర్థమైంది, మొగుడొచ్చి భిక్షాపత్రని పుచ్చుకుంటే తప్ప భోజనం పెట్టకూడదు అనేది దాని అర్థం కాదు. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ. అమ్మవారు బంగారు ఘటంలో ఉన్నటువంటి అన్నాన్ని ఇలా పెడుతూ 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 ఉంటే ఎప్పటికప్పుడు నిండుతూ 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 కనిపిస్తూ ఉండేది. పురాణాలు ఎందుకే మేము చదవండి. అన్నం పెట్టేస్తూ ఉంటే కుండలో అన్నం తరిగిపోతుంది కానీ నిండుగా ఎలా ఉంటుందని ఆలోచించుకోగలగాలి. శంకరుడు ఆలోచించాడు, నన్నందరూ సర్వజ్ఞుడు అన్నీ తెలిసినవాడు అని నన్ను అంటారే, నాకంటే ఎవరైనా తెలిసిన వాళ్ళున్నారా అని ఆలోచించాడు. లోకంలో నిజమైన సర్వజ్ఞుడు సర్వజ్ఞురాలు ఎవరు అంటే తనకంటే ఎవరైనా గొప్పవాళ్ళు తెలిసిన వాళ్ళున్నారేమో అని ఆలోచించే వ్యక్తి నిజమైన సర్వజ్ఞుడు నిజమైన సర్వజ్ఞురాలు. ఆయన ఆలోచించాడు, నన్ను అందరూ సర్వజ్ఞుడు అంటారే, సర్వ అంటే అన్ని కాలాల్లో, సర్వ అంటే అన్ని 84 లక్షల జీవరాశుల్లో, సర్వ అంటే అన్ని యుగాల్లో, సర్వ అంటే అన్ని విశేషాలు జ్ఞా తెలిసినవాడెవరు అని ఆలోచిస్తే ఆశ్చర్యం వేసింది శంకరుడికి. ఎందుకని, ఆయన భార్య అయినటువంటి అన్నపూర్ణాదేవి ఆయన కంటే సర్వజ్ఞురాలు కావడం ఎంత ఆశ్చర్యం. నా భార్య నాకంటే సర్వజ్ఞురాలా అయినప్పుడు నేనేం చేయాలి, నా భార్య దగ్గరికే వెళ్ళి జ్ఞాన భిక్షని పొందాలి అని అనుకున్నాడు ఆయన. ఇంచేత అన్నపూర్ణాదేవి దగ్గరుండే బంగారు కలశంలో అన్నం వండుకున్నటువంటి మన బియ్యంతో ఏర్పాటు చేయబడ్డ అన్నం కాదు, జ్ఞానం అన్న రూపంలో అక్కడ కనిపిస్తూ ఉంటుంది. జ్ఞానాన్ని ఎంతమందికి ఎంతమందికి ఎన్ని కాలాల పాటు ఎంతసేపు పంచుతూ ఉంటే అంతా వృద్ధి పొందుతూ ఉంటుంది తప్ప నిండుకోవడం అనేది ఉండదు. నిండడం ఉంటుంది తప్ప నిండుకోవడం ఉండదు. మనందరం ఏం చేస్తాం, ఎవరైనా ఏదైనా విషయాన్ని చెప్తూ ఉంటే ఇక్కడ దీంతో గ్రహిస్తాం. అంచేతనే సర్వజ్ఞుడు అనే పేరు కలిగినటువంటి శంకరుడు ఈ తలకుండేటటువంటి చిప్పని ఇలా తీసి పుర్రెల్లా మనకు కనిపించేలా చేసి, అమ్మా సర్వజ్ఞురాలా నాకు జ్ఞాన భిక్షని దీంట్లో పెట్టమ్మా, ఇక్కడ నిలువ చేసుకుంటాను అని అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. ఎప్పుడూ నిండుగా ఉండేటటువంటి జ్ఞాన భిక్ష అనే కుండని బంగారంతో చేయబడ్డదాన్ని నీ దగ్గర ఉంచుకునే తల్లి, నా అదృష్టం కొద్దీ నువ్వు శంకర ప్రాణవల్లభే నాకు భార్యగా ఉన్నావు. నేనేమాత్రము అభిమానపడకుండా ఈ భిక్షని అడుగుతున్నాను. ఎందుకో తెలిసిన జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. ఏ జ్ఞానాన్ని నువ్వు ఇస్తావో ఆ జ్ఞానాన్ని నమ్ముకోవడాన్ని నేను చేయాలి, కానీ జ్ఞానాన్ని అమ్ముకోవడం కాకుండా వైరాగ్య విధానంలో ఉండేలా చేయవలసిందని అందుకు శంకరుడు భిక్షని యాచిస్తున్నాడు. స్వామివారికి వచ్చినటువంటి విరాళాలతో కొన్ని వేల ఫ్యాక్టరీలు పెట్టలేరా? కొన్ని వేల బ్రహ్మాండమైన అపార్ట్మెంటులు కట్టలేరా? ఆ వచ్చిన జ్ఞానాన్ని వేదమంత్రాలన్నింటినీ నేర్పి అందరిలోనూ సేవాబుద్ధి కలిగేలా చేస్తూ అమోఘమైన దైవ ఆలోచన కలిగే వైరాగ్య బుద్ధిని ఇందరికీ కల్పించారు. కాబట్టే వారు కనిపించకపోయినా ప్రస్తుతం దేశ విదేశాల్లో కూడా జ్ఞానం విజ్ఞాన రూపంగా వెడుతూ వైరాగ్య దిశగా వెడుతోంది. అందుకనే ఇందరు ఇక్కడికి వస్తున్నారు. ఎంత చక్కటి పోలిక కనిపిస్తుందో ఆలోచించండి. ఆశ్చర్యం వేస్తుంది, గుండె అలా ఉత్సాహంతో నిండిపోతుంది. పిల్లని అలా చక్కగా ముస్తాబు చేశాక ప్రతి తల్లి అన్నాన్ని పెట్టుతుంది. అన్నపూర్ణాలంకారం క్రమాన్ని మర్చిపోకండి. ఆ తరువాత వేసేటటువంటి రూపం గాయత్రీ అలంకారం. చక్కగా మీకు భోజనాన్ని పెట్టిన తర్వాత వెంటనే నువ్వెక్కడికి అని ఏ పాఠశాల, ఉన్నత పాఠశాల, కళాశాల, సాంకేతిక కళాశాల, వైద్య కళాశాల ఇలా పంపట్లా అమ్మవారు. అందుకనే అన్నపూర్ణ అలంకారం తర్వాత గాయత్రి అలంకారాన్ని వేస్తుంది. వరద అభయ అంకుశకశాః శుభ్రం కపాలం గదాం శంఖం చక్రం అధ అరవింద యుగలం హస్తైర్వహంతీం భజే. అమ్మవారికి ఐదు శిరస్సులు, ఒక్కో తలకి రెండు చేతులు కదా, కాబట్టి ఐదు ఇంటూ రెండు పది తలలు, పది చేతులు. అమ్మవారి యొక్క ఎడమ చేయిని చూడాలి ముందు. వరద, నీకు వరాన్ని ఇస్తాను రా. అభయ, మునివేళ్లు కిందకుంటే వరం ఇస్తున్నట్టు మునివేళ్లు పైకుంటే భయం లేదని తెలియచేస్తూ అభయాన్ని ఇచ్చినట్టు. వరద అభయ, అమ్మవారికి ఎడం వైపు ఉండేటటువంటి చేతుల్లో కింది నుంచి ఒకటవ చేయి పైనుంచి ఐదవ చేయి వరదమైతే అమ్మవారి కుడివైపు ఉండేటటువంటి చేతుల్లో మొదటి చేయి అభయహస్తం, ఐదవ చేయి ఆ పైన ఉంటుంది. ఆ పైనుంచి చూస్తే ఇది ఐదవ చేయి. అభయ వరద అంకుశకశాః, అమ్మవారికి ఎడం వైపు ఉండేటటువంటి కింది నుండి రెండవ చేయి పైనుంచి నాలుగవ చేయి. అంకుశ, నూటికి 99 నాకు వచ్చాయి అని నువ్వు ఏనుగులా అహంకరిస్తున్నావా? కుంభస్థలాన్ని ఇలా పొడిచి నిన్ను అదుపు చేస్తాను. అంకుశ, అంకుశం ఎప్పుడు ఏనుగుని చంపదు, దోవలోకి తెస్తుంది. అహంకరిస్తున్నావా? తొక్కుతున్నా. కషాహ, గుర్రాన్ని కొట్టేందుకు కొరడాన్ని వాడతారు. అమ్మవారి యొక్క కుడివైపుండే కింది నుండి రెండవ చెయ్యి పైనుండి నాలుగవ చేతిలో ఉండేది కొరడ. కొర్రతో ఏనుగుని కాదు కొట్టేది, గుర్రాన్ని కొడతారు. గుర్రం రజోగుణానికి సంకేతం. నీకు మంచి కోపం వస్తోందా? కోపాన్ని ఖచ్చితంగా గుర్రం కలిగి ఉంటుంది. కాబట్టి ఇదిగో ఈ కొర్రతో కొట్టి నీ కోపాన్ని అదుపు చేస్తాను. అంకుశకశా శుభ్రం కపాలం గదాం. అమ్మవారి నుంచి ఎడం వైపు మూడవ చెయ్యి పైనుంచి మూడవ చెయ్యి ఎడం వైపును చూస్తే కపాలం. గురువు చెప్పే ప్రతి విషయాన్ని కపాలంలో స్వీకరించరా అబ్బాయి. అమ్మ చెప్తోంది, గదా బుద్ధి మాత్రం ఇక్కడే ఉంచి మనసుని ఎక్కడో పరిగెత్తిస్తున్నావా? గదా జాగ్రత్త, చేతిలో గదని పట్టుకున్నాను. కుడివైపున కింది నుండి మూడవ చెయ్యి, పైనుండి మూడవ చెయ్యి. శంఖం చక్రం అమ్మవారి ఎడం వైపు ఉండేటటువంటి చేతుల్లో కింది నుండి నాలుగవ చెయ్యి, పైనుండి రెండవ చెయ్యి. శంఖం, శంఖం అంటే కంఠంతో పోల్పబడుతుంది. చెప్పిందంతా బుద్ధిలోకి రావడం కాదు, దాన్ని మళ్లీ కంఠం ద్వారా వ్యక్తీకరించగలిగిన శక్తిని నేర్చుకోను. కొంతమంది మాట్లాడడం ప్రారంభిస్తే అసలు నీకేమైనా అర్థమైందా అని చెప్పబోయే విషయం అన్నట్టుగా ఉంటుంది. కొంతమంది మాట్లాడేశాక మనకి ఉన్నది కూడా పూర్తిగా మర్చిపోయే స్థాయిలో ఉంటుంది. కొంతమంది మాట్లాడుతుంటే నాలుగు అక్షరాలు గాలిలో, ఐదు అక్షరాలు కంఠం నుంచి వినిపిస్తూ ఏమిటో తెలియదు మనకి. కొంతమంది అతివేగంగా మాట్లాడేయడం, కొంతమంది సాగతీత మాట్లాడడం. మహానుభావులందరికీ నమస్కారాలు. శంఖం బుద్ధిలో ఉండే విషయాన్ని కంఠం ద్వారా పలికించాలి, నువ్వు గుర్తుంచుకో, అమ్మవారు చెప్తోంది. చక్రం కాలచక్రం, నువ్వు ఇలాగాని కంఠం ద్వారా పలికించగలిగిన రోజున కాలచక్రం తిరిగినంత కాలం నువ్వు గుర్తుంటావురా. నీ తర్వాత కూడా నువ్వు గుర్తుండేలా ఉండగలుగుతావు. కాలచక్రం ఏ ప్రపంచం నిండుగా పరిభ్రమిస్తుందో నువ్వు దేశాలు విదేశాలు ఖండాలు ఖండాంతరాలు కూడా వెళ్ళగలవని అమ్మవారు కాలచక్రం ఆ చక్రం ద్వారా తెలియజేస్తుంది. అథ అరవిందయుగలం హస్తైర్వహంతి భజే. అమ్మవారికి ఎడం వైపు నుంచి ఐదవ చెయ్యి, కుడివైపు నుంచి ఐదవ చెయ్యి, రెండు చేతుల్లో అరవిందం తెరుచుకున్న రెండు పద్మాలు కనిపిస్తాయి. నానా, నువ్వు వరాన్ని నిన్ను అడిగి చదువు కావాలంటే, నేను అభయాన్ని ఇస్తానంటే నువ్వు స్వీకరిస్తే, నువ్వు అహంకారం లేకుండా నా ఈ అంకుశపు ధాటికి లొంగితే, కోపాన్ని తగ్గించుకుని నా కొరడా దెబ్బని తింటే, నీ కపాలంలో జ్ఞానాన్ని జాగ్రత్తగా నింపుతూ ఉంటే, ఏ విధంగానూ మనసును ఎటూ పోనీయకుండా ఆ స్వయంగా గదకి భయపడి నేను చూపించేదానికి ఉన్నట్టయితే, నీ కంఠం ద్వారా పలికించగలిగితే కాలచక్రం నిండుగా నువ్వే ఉండాలి, అన్ని ప్రదేశాల్లో ఉండాలని నీకు అనిపిస్తే, ఇంతకంటే కావాల్సిందే ఉందిరా, ఈ పద్మం ఈ పద్మం రెండు పద్మాలు నీవే నీ తెలియజేసే అమోఘమైన అలంకారం గాయత్రి మాత్ర అలంకారం. ఇంత అర్థం లోతుగా ఉన్నటువంటి విషయాన్ని గ్రహించిన వారు మన సాయిబాబా వారు కాబట్టే గాయత్రీ మంత్రంతో పాటు వేదాన్ని నిరంతరం మననం చేసేలా అందరూ ఛాత్రులకి, వాళ్ల వంకతో తల్లులకి తండ్రులకి, వచ్చేవారందరికీ నేర్పి ఇంతటి మహోన్నత విధానాన్ని కలిగిస్తున్నారంటే ప్రపంచం మొత్తం సాష్టాంగపడాలి స్వామివారికి, అందులో అనుమానం లేదు. గాయత్రీ మాతృ అలంకారం అయిపోయిన తర్వాత వచ్చే నాలుగవ అలంకారం మహాలక్ష్మీ అలంకారం. ఇది మరీ జాగ్రత్తగా గమనించాలి. గాయత్రీ మంత్రాన్ని రోజు మనం అలా మననం 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 చేయిస్తూ చేస్తూ 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 ఉంటే వ్యక్తికి ఒక శక్తి వస్తుంది. మా అమ్మాయి పెళ్లి ఎప్పుడవుతుంది? ఫలాని నెలలో కావచ్చు, అయిపోతుంది. మా అబ్బాయికి ఉద్యోగం ఎప్పుడొస్తుంది? ఇదిగో ఈ నెలాఖరికి వస్తుంది, అయిపోతుంది. అబో నేనేం చెప్తే జరిగిపోతోంది అని ఆలోచన కలిగిన గాయత్రి మంత్ర అనుష్ఠాన శక్తి కలిగిన వ్యక్తి ఇక్కడ ప్రశ్నలు చెప్పబడను, ఒక్కొక్క ప్రశ్నకు 100 రూపాయలు అని అక్కడ బోర్డు పెడితే మహాలక్ష్మీదేవి మొత్తం నాశనం చేసి కూర్చోబెడుతుంది. వాడిని బాగా గమనించండి. ఈ మంత్ర మనన శక్తిని లక్ష్మీ రూపంగా అమ్ముకో దలిచావా, లేక పై స్థాయికి వెళ్ళడానికి మరో మెట్టుని ఎక్కుదామని ఆలోచిస్తావా అని చెప్తుంది మహాలక్ష్మి అలంకారం. పరీక్ష కోసం వచ్చేదావిడ, ఆలోచించి చూడండి. మిమ్మల్ని అందరినీ ఇంత గొప్పవాళ్లుగా చేసినటువంటి స్వామివారు, ఆ పిహెచ్డి అయిందా, ఈ సంస్థలోనే ఉంటావా అంటే, అయ్యా ఇదే సంస్థలో నేనుంటా, విదేశాల్లో అయితే 9 అంకెల మీద వస్తుంది నాకు జీతం సంవత్సరానికి ఎందుకు అని అనలేరు. ఎందుకని, మహాలక్ష్మి పరీక్ష ఇక్కడ చేయబడింది కాబట్టి అనుమానం లేదు. కొన్ని వేల మంది విద్యార్థులు ఇక్కడే ఉంటూ స్వామి సేవలో ఉండిపోవడానికి కారణం, మాకు మీరిచ్చిన మంత్రశక్తి మమ్మల్ని ఎక్కడికో వెళ్లి సొమ్ముకి అమ్ముడుపోయేలా చెయ్యలేదు అని తెలపడానికే అంతటి మహానుభావులు స్వామివారు. గాయత్రి మంత్రం తరువాత వేయబడేటటువంటిది మహాలక్ష్మి అలంకారమైతే, మహాలక్ష్మి అలంకారం తరువాత వేయబడేటటువంటిది లలితాలంకారం. సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత. లలితాదేవి అక్కడ కూర్చుంటే స్వామివారు కట్టించినటువంటి వినాయకుడు, స్వామివారి చేత కట్టింపబడ్డ షణ్ముఖుడు, అన్నగారు కుడివైపున తమ్ముడు ఎడమవైపున కూర్చునుంటే కుడివైపున సరస్వతీదేవి వింజామర వీస్తూ ఉంటుంది, ఎడమవైపున లక్ష్మీదేవి వీస్తూ ఉంటుంది వింజామర. సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత. అమ్మవారు ఒకటే చెప్తుంది, ధనము విద్య అనే రెంటిలో ఏవి ఎక్కువ ఏది తక్కువ తెలుసా నీకు? ఏ విద్య ఉందో అది గొప్పది, ఏ ధనం ఉందో అది తక్కువది. విద్య ద్వారా ధనాన్ని సంపాదించు తప్ప ధనాన్ని స్వయంగా పెట్టి పట్టా కొనుక్కుని మాత్రం నువ్వు పతనం పాలు కాకు అని స్పష్టంగా తెలియజేస్తుంది అమ్మ. ఎంత మంచి మాట! మనకి శ్రీమన్నారాయణుని విగ్రహాన్ని గాని పరిశీలించి చూస్తే ఆ మహానుభావుడైన శ్రీ మహావిష్ణువు అలా పడుకుని కనిపిస్తాడు, అమ్మవారు పాదాలని ఒత్తుతూ కనిపిస్తూ ఉంటుంది. శరీరం మీద ఉండే 44 అవయవాల్లోనూ 45 ప్రత్యేకమైన ఆభరణాలని ధరించి కనిపిస్తుంది లక్ష్మీదేవి. 44 ఆభరణాలు ధరించే స్థానాలే స్త్రీకుంటే ఆ స్త్రీ 45 ఆభరణాలని ధరిస్తుంది. ఎలా కుదురుతుంది అనుకోవద్దు, చెప్తా. ఇన్ని ఆభరణాలని ధరించి పెళ్ళాం ఎక్కడైనా ఉంటే మొగుడే పాదాలు నచ్చుతాడు, అబ్బో ఎంత డబ్బు ఉన్నదాని అని. కానీ లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు యొక్క పాదాలని ఒత్తుతూ కనిపిస్తుంది. అంటే ఏమిటో తెలిసిన, ఓ వ్యక్తి ధనం చేత నువ్వు దాస్యాన్ని చేయించుకో తప్ప ధనానికి దాసుడివి కాకు, ఎంత గొప్ప ఆలోచన చూడండి. ఈవేళ ధనానికి దాసులు అవుతూ ఉండే కారణంగానే అనిష్య అధికారులు పట్టుకుంటే కారాగారాల్లో జీవిస్తున్నారు వ్యక్తులు. సంపాదించిన సొమ్ము పోయింది, సంపాదించడానికి పట్టిన శ్రమ పోయింది, సంపాదించడానికి పట్టిన కాలము పోయింది. కుటుంబంతో ఏనాడో బంధాలు తెంపుకుని డబ్బు మీదే దృష్టిపోయాడు. జీవితంలో వాడికి మిగిలింది ఏమిటంటే పూర్ణమిద పూర్ణమదం పూర్ణ పూర్ణములొచ్చితే సున్నా. ఆలోచించండి, అమ్మవారి అలంకారాలను తెలుసుకుంటే జీవితం నడుస్తుంది. మొదటి రోజున బాల్య రూపంలో, 2వ రోజున భోజనం పెట్టినటువంటి అమ్మ అన్నపూర్ణ రూపంలో, 3వ రోజున చదువుకి పంపిన గాయత్రి రూపంలో, 4వ రోజున ఈ చదువుకున్న చదువుని అమ్ముకుంటావుట్రా అని పరీక్షించే మహాలక్ష్మి రూపంలో, 5వ రోజున చదువే గొప్పదిరా ధనం కంటే అని తెలియజేసే లలితా రూపంలో కనిపించే తల్లి, 6వ రోజైన ఈ రోజున సరస్వతీ రూపంలో కనిపిస్తోంది. ఎంత గొప్ప మాట! సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి, విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. సరస్వతీ నమస్తుభ్యమని ఎంత దీర్ఘం తీస్తే అంత చదువు రాదు అని అర్థం. సరస్వతి, ఓ సరస్వతీదేవి అని దీర్ఘం అనకూడదు. ఏమిటా విశేషం? అబ్బో నువ్వేం చదవావు? నేనండి ఐదు పిహెచ్డీలు తొమ్మిది ఎంఏలు చేశాను. ఇది కాదు చదువు, బాగా ఆలోచించి చూడండి. సరస్వతి, ఎవరా సరస్వతి? చక్కగా ఉండేటటువంటి పువ్వులోనికి ఒక్కసారి తన తుండాన్ని అలా దింపి చక్కగా తేనెని పీల్చి లాగినటువంటి తేనెటీగ 10 కిలోమీటర్ల దూరం ఎగిరి 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 మార్గం తెలియనటువంటి ప్రదేశంలో ఎగిరి మళ్లీ తాను పెట్టినటువంటి తేనె పట్టు ఎక్కడుందో ఆ పట్టులో అక్కడ ఆ మకరందాన్ని తేనెని పెడుతుందే, దానిదో విద్య. చక్కనైనటువంటి గాలి వీస్తూ ఉంటే ఎవరైనా దొంగవాడు అక్కడ గాని కనిపిస్తే వాడి వాసనని అంత దూరం నుంచి పసికట్టగలిగినటువంటి ఆ విద్య కుక్కది, గమనించి చూడాలి. ఏనుగు ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి చెవుల్ని అలా ఆడిస్తూ కనిపిస్తూ ఉంటుంది, ఎక్కడైనా చూడండి. పాము బుసగొడితే వినిపించగలిగిన శక్తి ఉన్న ఒకే ఒక జంతువు ఏనుగు. టక్కన పడుతుంది, ఇక్కడ దగ్గరలో ఎక్కడో నాగుపాము ఉన్నది అని గమనించగలిగిన శక్తి దానికి ఉంది. అది ఒక విద్య. వరుసగా ఆలోచించి చూడండి, ఏ పక్షి అయితే ఉందో ఆ పక్షి ఎవరో ఒక చోట పెట్టినటువంటి అన్నాన్ని తాను స్వయంగా తీసుకుని దాన్ని మింగకుండా కనీసం ఆ నోట్లో రుచికరమైన ఆహారం ఉన్నా నా పిల్లలకి పెట్టి ఆ మీదట మిగిలితే తిందాలని లేకపోతే కాదని అమోఘమైన జ్ఞానం కలిగిన ఆ పక్షి తన పిల్లల గూళ్ళు కొన్ని వందల గూళ్ళు కొన్ని వందల చెట్ల మీద కనిపిస్తూ ఉంటే తన చెట్టు తన గూడు దగ్గరకే వచ్చి వాటి నోట్లో పెట్టి మళ్లీ ఎగురుతుందే, దానిదొక విద్య. ఆలోచించి చూడండి, సాలెపురుగు గూడు పెడుతుంది, మనం ఎవళ్ళమైనా చేయగలమా సాలెపురుగు కట్టినటువంటి గూటిని? ఓ చక్కనైనటువంటి పిచ్చుక గూడుని కడుతుంది, కట్టేటప్పుడు నా భార్య గర్భవతి అని ఆమె చెప్పలేదు, దీనికి తెలియదు, అయినా భార్య గర్భవతి అని గమనించి తనకో గది భార్యకి కలిపి పుట్టబోయేటటువంటి పుత్రుడికో చిన్న గది ఏర్పాటు చేసి గాలి బాగా వీచేటటువంటి విధంగా ఉండేలా కట్టిందే, దానిదొక విద్య. కేవలం మనకే చదువుందని అనుకోవద్దంటుంది సరస్వతి. సరస్వతి నమస్తుభ్యం, 84 లక్షల జీవరాశులకి 84 లక్షల విద్యల్ని చెప్పావే తల్లి, నీకు నమస్కారం అమ్మా. నాలో కూడా అలాంటి మరొక విద్యని నేర్చుకోగలిగిన శక్తిని నువ్వు గాని ఇచ్చినట్లయితే చాలు. వరదే, ఏ వరం కావలిస్తే ఆ వరాన్ని ఇయ్యగలిగిన దానివి కామ రూపిణి, నాకు ఈ విద్య కావాలి అని ఆ కామం ఆ కోరికతో అడిగితే అలా రూపంలో నాకు ప్రత్యక్షం అవుతుంది. వాడు మొన్నటి వరకు 10వ తరగతి 23 సార్లు చెప్పాడండి, ఈ వేళ ఎంత పెద్ద వ్యాపారం చేస్తున్నాడో. ఎలా కామ రూపిణి, ఈ చదువు నాకు కావాలి అని హృదయపూర్వకంగా ఆరాధించాడు, వచ్చింది. గమనించి చూడండి, విద్యారంభం కరిష్యామి, మా కొత్త వ్యాపారం ప్రారంభిస్తున్నా, కొత్త ఉద్యోగానికి వెళుతున్నా, కొత్త వృత్తిని తీసుకోబోతున్నా, సిద్ధిర్భవతు మే సదా, దాంట్లో నాకు సిద్ధి కలిగేలా చేయని సరస్వతీదేవిని ప్రార్థించే అలంకారం 6వ రోజు. అమ్మవారి చేతుల్ని చూడండి, ఓ చేతిలో చిలుక ఉంటుంది. చిలుక మనం రామా అని అంటే 2 సార్లు రామా రామా అంటుంది, సాయిరామ అంటే సాయిరామ సాయిరామ అని అంటుంది. గురువు పిల్లవానికి చదువు చెప్పేటటువంటి సందర్భంలో పిల్లవాడు 1కి 2 మార్లు అంటాడు ఆ మాటను ఎక్కడైనా సరే. నమ సోమాయ చరుద్రాయ చ, నమ సోమాయ చరుద్రాయ చ, నమ సోమాయ చరుద్రాయ చ, చెప్పిందే అంటుంది అది. గురువు చెప్పేటప్పుడు శిష్యుడు 2 మార్లు అనాలి. చదువు చెప్పే విధానాన్ని చెప్పిన వారు ఎవరు ఉంటే అమ్మవారు. 2వ చేతిలో అక్షమాల ఉంటుంది. ఈ చెప్పబడ్డటువంటి చదువుని ఇంటి దగ్గరికి వెళ్లి బుర్రలో అనేక పర్యాయాలు ఇలా అక్షమాల మీద తిప్పినట్టుగా మంత్రాన్ని అనుకుంటూ 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 ఉంటే ఖచ్చితంగా అద్భుతమైన పండితుడు కాగలుగుతాడు. 3వ చేతిలో పుస్తకం ఉంటుంది అమ్మవారు. వినా పుస్తక తారిణి, ఆ గురువుగారు చెప్పింది విన్నావు, అక్షమాల మీద మననం చేశావు, ఇంకాస్త విషయం తెలియాలి అంటే గ్రంథాలయానికి వెళ్ళరా, పుస్తకాన్ని తీ, నీకు అర్థమవుతుంది. 4వది అమ్మవారి చేతిలో ఉండే వీణ, అమ్మవారి దగ్గర మాత్రమే వేణుంది అని అనుకోవద్దు. పుట్ట ఎలా అయితే మనమవుతున్నామో వేళ కూడా మన శరీరంలో ఉంది. ఇలా మనం బాస్యం పెట్టి వేసి కూర్చుంటే బాగా ఆలోచించి చూడండి, ఎత్తి పెట్టబడ్డ వీణ ఆకారంలో మనం ఉంటాం. వీణకి అడుగున పెద్ద కాయ ఒకటి ఉంటుంది, పైన ఒక చిన్న కాయ ఉంటుంది. పెద్దగా ఉండేటటువంటి కాయ మన పిరుదు భాగం, నేల మీద కూర్చున్నప్పుడు నేలకి ఆనిన భాగం. ఆ పైనుండేటటువంటి చిన్న కాయ శిరోభాగం. ఆ శిరస్సుని ఈ పిరుదులతో కలిపేందుకు మధ్యలో కనిపించే ఏ వెన్నెముక భాగం అయితే ఉందో అది వీణకి ఉండేటటువంటి మెట్ల వరుస. బాగా గుర్తుంచుకోండి. ప్రపంచంలో ఉండే, దేశంలో కాదు విదేశాల్లో, మొత్తం ప్రపంచం మొత్తం మీద ఏవైనా చూడండి, దానికి ఉండే మెట్ల సంఖ్య 24 మాత్రమే తప్ప 23 ఉండవు, 25 ఉండవు. ఆ 24 గాయత్రి మంత్ర బీజ అక్షరాలు. అందుకని అమ్మవారు చెప్తోంది, ప్రతి వ్యక్తిలోనూ గాయత్రి ఉంది. అందుకే స్వామివారు చెప్తూ ఉండేవారు, మంత్రంలో అంతా ఉంది, ఒక్కసారి చూడండి. ప్రతి శరీరంలోనూ పుట్ట ఉంది, ప్రతి శరీరంలోనూ వీణ ఉంది. ఆ అలంకారాన్ని వేస్తారు సరస్వతి అలంకారాన్ని 6వ రోజున. 7వ రోజున భోగే భవాని, ఇందాక మహాలక్ష్మి అలంకారంలో 45 ఆభరణాలు అయితే 44 అనుకున్నామే అవయవాలు, మరో ఇంకోటిది భర్తానామ పరం భార్యా భూషణం భూషణాదపి. స్త్రీకి నిజమైనటువంటి ఆభరణం ఎవరంటే భర్త. ఆ భర్తతో కలిస్తే 45 ఆభరణాలు 45 అవయవాల్లో ఉన్నట్టు, లేకపోతే లేనట్లే. మా ఆయన లేకుండా నేను జీవించగలను కాదు. కొద్ది వయసు వచ్చాక, 60 సంవత్సరాల వయసు వచ్చాక అతడు లేక ఆమె, ఆమె లేక అతడు పడే ఇబ్బంది మామూలుగా ఉండదు. రాత్రి పగలు గాడిద చాకరీని చేసి సంపాదించి 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 భార్య లేకపోయినా భర్త లేకపోయినా సంతానం లేకపోయినా ఏం చేస్తావు? అమ్మవారు సూటిగా గుండెలోకి వేలు పెట్టి ప్రశ్నిస్తుంది, గుర్తుంచుకోగలగాలి. ఆ తరువాత వేసేటటువంటి 7వ రోజు అలంకారం భోగే భవాని. బాల్యాన్ని చక్కగా అనుభవించాక, చక్కని అమ్మ చేతి భోజనాన్ని తిన్నాక, పాఠశాలకు వెళ్లి చక్కగా గాయత్రి మంత్రంలాగా చదువుని చదివాక, దీన్ని అమ్మకుండా మహాలక్ష్మి పెట్టిన పరీక్షల్లో నెగ్గాక, చదువు ధనం అనే రెంటిలో కూడా చదువే గొప్పదని యథార్థంగా గ్రహించాక, నిజమైనటువంటి సరస్వతి జ్ఞానం అనేది ఏదో అర్థమయ్యాక, అప్పుడు అనుభవించే భోగం ఏదైతే ఉందో ఆ భోగం ఎలా ఉంటుందో చూపిస్తానని భవానీ అలంకారాన్ని వేస్తారు ఆ రోజున. ఎంత గొప్ప అలంకారం, ఆలోచించి చూడండి. అర్థనారీశ్వర రూపేణ, తల నుంచి పాదాల వరకు ఒకే రూపం కనిపిస్తుంది భవానీ రూపంలో. తల ఆలోచనకి స్థానం, కాలు ఆచరణకి సంకేతం. అంచేతనే తెలుగులో సామెతుంది, వాడి మాటలు కోటలు దాటుతాయి కానీ కాలు గణప దాటదు అని. కబుర్లు మాత్రం అంత చెప్తాడు, కాలు మాత్రం కదలు. ఏ మహానుభావుడైనటువంటి ఆ శంకరుడు, మహానుభావుడైన అమ్మ, ఇద్దరు ఒకే రూపంతో ఉంటారో, తల నుంచి కాలి వరకు సమానంగా ఉంటారు. ఇట్లాంటి కబురు ఇక్కడ చెప్పావేమో కానీ 2020 వస్తున్నటువంటి ఈ కాలంలో ఇట్లాంటి వెర్రి మాటలు నువ్వు చెప్పగలను అనద్దు. మీరు పూర్వం పురాణాలు ఏవి రాసినా సంకేత రూపంగా రాశాయనే మాటని మనం గుర్తుంచుకోగలగాలి. ఏ ఇంట్లో ఏ జంట ఆలోచన నుంచి ఆచరణ వరకు ఒకే విధంగా ఆ ఇద్దరు మాత్రమే చేస్తారో వాళ్ళు నిజమైనటువంటి అర్థ నారీ ఈశ్వరుడు. ఆ భార్యాభర్తలనే జంటలో మూడో మనిషి చేరాడా అయిపోయినట్టే. ఏ దశరథుడు కైకమ్మ అన్యోన్యంగా ఉండేవారో,
ఏ దశరథుడు యుద్ధానికి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ ఆ దేశం దేనికి ప్రసిద్ధమైనదో తెలుసుకుని అక్కడి నుంచి అన్ని భరతుడికి కైకమ్మకి తెచ్చిస్తూ ఉండేవాడో, అంత అన్యోన్యంగా ఇద్దరు కలిసి ఉన్నటువంటి ఆ జీవితంలో మంథరాపాపదర్శిని మంథర వచ్చి చేరింది, మొత్తం నాశనమైపోయింది కదంతా కూడా. చూడండి, చెప్పిన మంథర బాగుంది, విన్న కైకమ్మ బాగుంది. సీతారామ లక్ష్మణులు 14 సంవత్సరాల అరణ్యాలకు వెళ్ళిపోయారు. గుర్తుంచుకోండి, అమ్మవారు చెప్పేది ఒకటే, భోగే భవానీ, మీ భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండండి, మూడో వ్యక్తిని లోపలికి రానియకండి మీ ఇంట్లోకి. మీ ఇంట్లో పెళ్ళి కదా, ఏమేం కొన్నావు? నీకెందుకు? మేమేదో కొనుక్కుంటాం, కొనుక్కోం. ఇంకా తెలివితేటలుగా లౌక్యంగా మాట్లాడాల్సి వస్తే మా ఆవిడ నా మాట ఏమీ వినదు, ఏదో కొనేస్తోంది తను. ఆవిడని ఎవరైనా వచ్చి అడిగినట్టయితే ఆయన ఛేదస్థుడు, ఎవ్వడి మాట వినడు, నాకేం తెలుసు. ఇలా తప్పుకోగలిగితే సంవత్సరాలు బాగుంటాయి. పిల్లలైన వాళ్ళు మీ అందరికీ తెలియచేస్తున్నా, ఇవాళ భర్త నుండి సంపాదన కోసమే గృహహింస అనే కొత్తదోటి కేసు పెట్టి మెడకి తాడు కట్టి ఈడ్చి కడుతున్నారు చాలా మంది ఆడపిల్లలు. ప్రతి 10 మందిలో ముగ్గురికి ఇదే బాధ. అందుకని భోగే భవాని ఆ రూపం. ఆ తరువాత వేయబడేటటువంటి రూపం, క్రోధే చ కాళీ సమరే చ దుర్గా, క్రోధే చ కాళీ. ఎక్కడైనా సరే బాగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, మీ అబ్బాయి సరిగ్గా చదవడండి, మీ అబ్బాయి ఏం బాగుండదండి, అసలు పనిచేసే తీరే బాగుండదు, రాయడం బాగుండదు అని ఏ తల్లి దగ్గరైనా మీరు అన్నారా? క్రోధే చకాలి, విపరీతమైన కోపం వచ్చేస్తున్నాడు. సాక్షాత్తు వినాయకుడు బాగా భోజనాన్ని చేసి పొట్ట బాగా పెద్దదైపోయినప్పుడు గట్టిగా 2 చేతుల్ని ఇలా నేల మీద పెట్టి నమస్కరించబోతే బొజ్జ బాగా లావుగా ఉండేసరికి కాళ్ళు తెలిపోయాయి. కాళ్ళని గట్టిగా అదిమి పెట్టి నమస్కరించబోతే చేతులు తేలిపోతున్నాయి. సాష్టాంగపడి నమస్కరించలేకపోయాడు. మహోదర రూపంలో ఉన్నాయన ఎంతకాలం నుంచో తల మీద ఉండేటటువంటి చంద్రుడు నవ్వితే అమ్మవారు భయంకరంగా చెప్పించింది, నీ ముఖాన్ని చూస్తే లేనిపోని అపరంతలన్నీ నీకు వచ్చుగా. కానీ ఎంతకాలం నుంచి చంద్రుడు ఉన్నాడు నెత్తి మీద? ఒరే తెలుసుకోరా, ఏ తల్లి దగ్గర ఏ పిల్లవాడిని గురించిన అపవ్యాఖ్య నిజమైనా సరే చెయ్యకు. బతికే తీరుని నేర్పడల్లా అమ్మవా. ఎంత జాగ్రత్తగా చెప్తుంది ఇక్కడ, క్రోధే చ కాలి, మంచి కోపరూపం కలిగి ఉంటుంది కాలి. ఎందుకని? ఇంకో విశేషం ఉంది ఇక్కడ. అమ్మవారి చేతిలో అన్ని మారణాయుతాలే ఉంటాయండి. హిందూ దేవతలు అందరూ చంపడమే పని, ఏమిటి చంపేటటువంటి, నీ హత్యలు చేసేటటువంటి ఆవిడని ఎందుకు పూజించాలి అని అడుగుతూ ఉంటారు. అది చాలా మంచి ప్రశ్న. ఆలోచించు చూడండి, అమ్మవారు ఎవరెవరిని చంపిందో తెలిసినా, భండాసురవతోయుక్త శక్తి సేనా సమన్విత. భండ అంటే బద్ధకం కలిగిన వాడు అని. బద్ధకం కలిగి ఉన్నటువంటి వాడిలోని బద్ధకాన్ని ఆవిడ చంపిందంటే అది తప. ఇవాళ పని రేపు చేద్దాం, ఇవాళది రేపటిది కలిపి ఎల్లుండి చేద్దాం, ఈ 3 రోజులు కలిపి ఆ 5 రోజు చేద్దాం, అది నిజమైన బద్ధకం. అంటే అమ్మవారు విజయదశమి ఉత్సవాల్లో ఈ రోజున మనకి 7వ రోజున చెప్పేది ఏమిటంటే, నీలోని బద్ధకాన్ని వదుల్చుకో, అది అసుర లక్షణం, రాక్షస లక్షణం, బద్ధకాన్ని విడిచేయి. 2, మహిష అసుర మర్దిని, చివరి రోజు వస్తుంది ఆవిడ. విషంగవధోషిత, విషంగ సంఘం అంటే సంబంధం. ఏమండి వాళ్ళ ఇంటో పెళ్ళుంది, వెళదాం, నేను రాను. వీళ్ళింటో పుట్టినరోజుంది, నాకు రావాలని లేదు. ఆ సంఘం అంటే సంబంధం. చుట్టాలింటికి వెళ్ళకపోవడం, పక్కింటి వాళ్ళతో మాట్లాడకపోవడం, ఎదుటి వాళ్ళని చూడనైనా చూడకపోవడం, ఆ గుళ్ళో ఏదో ఉపన్యాసం జరుగుతోందంటే నాకెందుకో ఇష్టం లేదు అనడం, ఇలా ఈ సంఘం సంబంధం లేకపోవడంగా ఉండి ఒంటికాయ సొంటి కొమ్ములా ఉంటాడు ఒక్కో మహానుభావుడే. ఆ విసంఘ లక్షణాన్ని వద్దు అంది అమ్మ. అది రాక్షస లక్షణం, నేర్చుకోవాలి. అందరితోనూ కలిసి మెలిసి ఉండాలి. ఇంకొకడు ఉన్నాడు విశుక్రుడు. శుక్రుడు అంటే జారి పడేవాడు అని అర్థం. విశుకులంటే ఎప్పుడూ మాట మీద నిలబడని వాడు అని అర్థం. 4:45 అక్కడికి వెళ్ళాలి, నీకెందుకు 4:30 ఉండేది నేను అక్కడే అంటాడు వాడు. ఈ జన్మలో కనిపించాడు అక్కడ విశుక్కుడంటే వాడు. 100 రూపాయలు 5 ఇచ్చేస్తా అంతే, హీ డిసపియర్స్ ఆన్ ది వరల్డ్. వాడు విశుక్కుడంటే ఆ లక్షణాన్ని తొలగించుకో. ఎంత గొప్ప విషయాలను చెప్తుందో అమ్మ గమనించుకోండి. ప్రతిదీ కూడా సంకేత రూపంగా చెప్పబడ్డదే తప్ప నిజం తప్ప మరొకటి అబద్ధం అసత్యం కాదు. అటువంటి రూపంలో కనిపిస్తుంది క్రోధే చకాలి. నువ్వు ఇలాంటి లక్షణాలు కలిగిన వాడి వైతే నాకు కోపం వస్తుందిరా, అది పద్ధతి కాదు అని. ఏ పిల్లవాడైనా తప్పు చేస్తే తప్పు చేసిన పిల్లవాడిని క్రోధ రూపంతో గమనించి వాడిని శిక్షించడానికి ఉండేటటువంటిది తల్లి ఎవరుంటారో ఆ ఖాళీ రూపాన్ని అదిగో ఆ తరువాతి అలంకారంగా ఏర్పాటు చేస్తారు. అందుకనే అమ్మ ఒక్కొక్కసారి కొడతానన్నప్పుడు మనకి భయం వేస్తుంది. సమరేచ దుర్గా, యుద్ధాన్ని వేసేటటువంటి వేషంలో దుర్గా రూపంలో వస్తుంది ఆవిడ. దుర్గా అంటే గంతుం అశక్య, ఆవిని దాటిపోలేని అవకాశం లేదు. రాబోయేటటువంటి పండుగ పేరు జయదశమి కాదు విజయదశమి. ఏమిటి జయానికి విజయానికి తేడా? మనం ఒక రాజుని జయించాలనే అభిప్రాయంతో చతురంగ బలాలతో రథబలం గజబలం అశ్వబలం పదాతి బలంతో వెళ్ళి అతన్ని గెలిచొస్తే అది జయం. దానికి భగవంతుడి యొక్క సహాయం ఉంటే అది విజయం. అంచేతనే అర్జునుడి పేరు జయుడు కాదు. అర్జునుడి పేరు అందుకే విజయుడు, అర్జునుడి పేరు విజయుడు. ఇది నిజమని నిరూపించడానికి మరో సాక్ష్యం అక్కర్లా. గాంధీవాన్ని పట్టుకుని 1,100,000 సైన్యంతో పాటు భీష్మ ద్రోణ కృప కర్ణ శల్య అశ్వత్థామ భూరిశ్రవస సోమదత్త మహానుభావులు అందరినీ వధించగలిగిన శక్తివంతుడైన అర్జునుడు, కృష్ణుడు కాస్త నిర్యాణాన్ని చెంది పైలోకానికి వెళ్ళిపోయాక అంతఃపుర స్త్రీలందరినీ తెస్తుంటే దోవలు కొట్టేవాళ్ళు కావడి బద్దలతో మోదారు అర్జునుడిని. వాడు అనుకున్నాడు నేనే నా కురుక్షేత్రం చేసి నా చేతిలో ఉన్నదైనా గాండివం, ఇంద్రుడు మొదలైన వాళ్ళందరూ బహూకరించిన రథాలు నాకే వచ్చాయా, నేనైనా నేను అని అనుకున్నాడు. అంటే మీరు ఎవరైతే కనిపిస్తున్నారో మీకు భగవంతుడు తోడుంటే మీరు విజయులు లేకపోతే జయులు మాత్రమే. అందుకే సాయిబాబా వారు స్వాముల వారైన వారు విష్ణు 10 అవతారాలైతే 11వ అవతారంగా మన మధ్య ఇప్పటి వరకు తిరుగాడినటువంటి వారు, మీకు చదువులో జయం కాదు రావాల్సింది విజయం, నేనున్నానని తెలియజేసి మీ అందరినీ విజయులు చేస్తున్నారు ఇక్కడ. ఎంత గొప్ప విషయం! అందుకే మీ చదువులో పాఠ్యాంశంగా లేనటువంటి వేదాలని, పాఠ్యాంశాలుగా లేని ఉపనిషత్తుల్ని, పాఠ్యాంశాలుగా లేనటువంటి అమోఘమైన మంత్ర విధానాలని, హోమం చేసే విధానాన్ని అన్నీ నేర్పడానికి కారణం మీరు జయులు కాదు విజయులు కావాలని వారి పరమ పవిత్రమైనటువంటి ఆలోచన. సమరేచ దుర్గా, ఆ దుర్గాదేవి రాక్షసుల్ని సంహరించడం కోసమని విష్ణువుని అడిగి సుదర్శన చక్రాన్ని తీసుకుంది. పుత్రుడైనటువంటి వినాయకుణ్ణి అడిగి ఆయన చేతిలోని పాశాన్ని తీసుకుంది. షణ్ముఖుణ్ణి పిలిచి అతని దగ్గర ఉండే శక్తి ఆయుధాన్ని తీసుకుంది. సాక్షాత్తు అంతటి దైవమైనటువంటి ఆమె కూడా అందరి దగ్గర తలో ఆయుధాన్ని తీసుకుని, తనకి 2 భుజాలైతే 6 దగ్గర 6 ఆయుధాలను తీసుకుని 6, 2 కలిపి అష్టభుజి, ఇటు 4, అటు 4 కలిపి అష్టభుజిగా అయి రాక్షసుల్ని సంహరిస్తే మహిష అసుర మర్దిని. చివరి రోజు వేసే అలంకారం మహిషాసుర మర్దిని అలంకారం. మహిషమంటే దున్నపోతు. దున్నపోతు ఒక అసుర లక్షణం, అంటే రాక్షస లక్షణం. ఓ ఆవుని చూడండి, మబ్బు పడుతోంది అని అనగానే గబగబా ఆలోచించేసి బాబో వర్షం కురుస్తుందని దాని పిల్లని కూడా తీసుకుని ఏ పాక కిందకో, ఏదైనా చెట్టు కిందకో, లేక ఏదైనా ఇంటి పంచ దగ్గరికో ఎక్కడికో అక్కడికి వెళ్ళిపోతుంది. అదే దున్నపోతుని చూడండి, అలా ఒకసారి మబ్బును చూసి అక్కడే ఉండి మొత్తం అంతా వర్షం కురిసేదాకా సింతేనా మొన్న సంవత్సరం ఇంకా పెద్దది వచ్చింది అంటుంది. అది నిజమైన దొన్నపోత లక్షణం. అంటే ఒక అవమానానికి గురైనటువంటి వ్యక్తి మళ్ళీ అవమానం రాబోయే పనినే చేస్తూ మళ్ళీ అదే అవమానానికి సిద్ధపడి ఉన్నట్టయితే వాడు నిజమైన దున్నపోతు, వాడు మహిషుడు, వాడే దున్నపోతు. ఎక్కడో కాదు దున్నపోతుడు, వీళ్ళలోనే ఉంది ఆ దున్నపోతు లక్షణం. అమ్మవారు అటువంటి మహిష అసుర లక్షణాన్ని నీకు తొలగిస్తూ కనిపిస్తుంది. ఆ రోజు నిజమైనటువంటి విజయదశమి. ఓసారి మనం పరీక్ష తప్పాం సరిగా చదవక, మళ్ళీ అదే పని చేస్తూ పరీక్ష తప్పుతూ ఉంటే మన పేరు మన పేరు కాదు, మన పేరు మహిషుడు అని ఎంత గొప్పగా చెప్పిందో అమ్మవారు. మహిషాసురమర్దిని, ఇలా నువ్వు కాని ఇన్ని పద్ధతులను ఇన్ని సోపానాలు అడుగులు నువ్వు ఎక్కగలిగితే, అంటే బాల్య విధానంలో ఆ చదువుని చదివి అమ్మ పెట్టిన భోజనాన్ని తిని చక్కనైనటువంటి పాఠాలని గాయత్రీ మంత్ర రూపంగా సంకేత రూపంలో చెప్పే చదువు ప్రకారం తెలుసుకుని దాన్ని ధనానికి అమ్ముకోకుండా జీవించే లక్ష్యంతో ఉండి ఆ మీదట చదువు ధనం అనే రెంటిలో కూడా చదువే గొప్పదనే పరమార్థాన్ని గ్రహించి జ్ఞానమైనటువంటి సరస్వతి ఇంత గొప్పదనే ఆలోచనతో ఉంటూ అమోఘమైనటువంటి భోగాన్ని నువ్వు అనుభవించగలిగిన వాడివే అయితే నీకు శత్రువు ఎవడైనా వస్తే అతడితో ఎదుర్కోగలిగిన కాళీచన నీలో వస్తుంది, 10 మందిని సహాయంగా చేసుకుని నువ్వు విద్యలో అందరికంటే అధికుడుగు కాగలిగినటువంటి దుర్గా విధానం కలుగుతుంది, జీవితంలో ఏనాడు బద్ధకం అనేది నీకు రానే రాదని చెప్పే 9 అలంకారాలు నవరాత్రి అలంకారాలు. అది విషయం అక్కడ. చిట్ట చివరి అలంకారం రాజరాజేశ్వరి, రాజరాజేశ్వరి. కొన్ని గ్రామాలు కొన్ని పట్టణాలు కలిపి ఒకని అధీనంలో ఉంటే వాడు రాజు. అటువంటి రాజులందరూ ఉంటే ఆ రాజులందరికీ పైనుండేవాడు రాజరాజు. ఆ రాజరాజులు ఎందరో ఉంటే రాజరాజులందరికీ పైన ఉండే తనాన్ని కలిగి ఉండేటటువంటి వాడు రాజరాజు కంటే పైనుండే రాజరాజేశ్వరుడు. అమ్మవారు రాజరాజేశ్వరి. ఎక్కడైనా రాణిగారి దగ్గరికి వెళ్ళి పని చేయండి అని అంటే మా ఆయనతో చెప్తాను అంటే అది గొప్ప కాదు, నేనే రాణిని కాబట్టి నేనే చేస్తాననే తనం ఎవరికైతే ఉంటుందో ఆవిడ నిజమైనటువంటి మహారాణి. అమ్మవారు రాజరాజేశ్వరిని భార్య కాదు కాబట్టి అమ్మవారిని ప్రార్థిస్తే నేను ఒకసారి అయ్యవారు ఖాళీగా ఉన్నప్పుడు ప్రస్తుతం ఊళ్ళో లేరు వచ్చిన తర్వాత చెప్తాను అట్లా ఉండదు ఆవిడ. రాజరాజేశ్వరి, మా ఆయనకి కూడా పని ఏదన్నా కావాల్సి వస్తే నన్ను అడుగుతాడు, నీ పని చేయడం నాకేం కష్టమని నిశ్చయంగా చేస్తుంది ఆవిడ రాజరాజేశ్వరి. 10వ రోజున వేయబడే సాయంకాల అలంకారం ఎంత గొప్ప అలంకారం. ఆవిడ అపరాజిత, అపరాజిత. జీవితంలో పరాజయము అనేదే ఎరుగునటువంటి తల్లి ఆవిడ. అంచేత అపరాజిత ఆవిడెక్కడుంటుంది? శమీవృక్షస్య అథోహ, శమీవృక్షం జమ్మి చెట్టు యొక్క కింది భాగంలో ఉంటుంది ఆవిడ. జమ్మి చెట్టు కింద అమ్మవారి విగ్రహాన్ని పెట్టి ప్రదక్షిణం చేస్తే చాలు ఆవిడ అపరాజితాదేవి అవుతుంది. లోకంలో అన్నిటికంటే అపవిత్రమైన భూమిగా శ్మశానాన్ని వర్ణిస్తుంది ధర్మశాస్త్రం. లోకంలో ఎక్కడైనా సరే శ్మశానంలో పెట్టబడ్డ వస్తువుని ఇంటికి తేవాలి అంటే భయం, అపవిత్రమని ఎవ్వరూ ఆ పని చెయ్యరు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే జమ్మి చెట్టు కాని శ్మశానంలో ఉంటే శ్మశానం కూడా పవిత్రమే. ఇట్లాంటి దానికి ప్రమాణం ఉందా? ప్రమాణం లేకుండా ఈ కంఠంలోంచి అక్షరం రాదు. ఇక్కడే కాదు, ఎక్కడ పాండవులందరూ కూడా అమోఘమైనటువంటి మంత్రాలు కలిగినటువంటి శస్త్రాలు ఏవైతే ఉన్నాయో మంత్రాలతో మాత్రమే ప్రయోగించదలిచేటువంటి ప్రయోగించగలిగిన శస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కట్టగట్టి విరాటరాజ కొడుకు వెడుతూ ఎవ్వరికీ తెలియకుండా అజ్ఞాతవాస కాలంలో ఎక్కడ దాచాలి అని ఆలోచించి అపరాజిత ఏ శమీవృక్షం అయితే ఉందో ఆ శమీవృక్షానికి ఎప్పుడు ఓడించే లక్షణం ఉండదు కాబట్టి అక్కడ ఖచ్చితంగా చెట్టు మీద పెడదామని ఆలోచించారు. భీముడు అన్నాడు, జమ్మి చెట్టు మీద పెడతానావు బానే ఉంది అన్నా, కానీ ఒక్కసారి ఆలోచించు, నాకు శరీరం లావై బుర్రలేదంటుంటావుగా నేను చెప్తున్నా, అది శ్మశానంలో ఉంది అని. నాకు కాదురా బుర్రలేంది, నీకు జమ్మి చెట్టు ఎక్కడుంటే అది శ్మశానమైనా పవిత్రమే అవుతుంది అని అక్కడ దాచాడు. ఆ పైన దాచినటువంటి జమ్మి చెట్టు మీద అస్త్రాలని తెచ్చే కురుక్షేత్రంలో వాళ్ళు విజయాన్ని సాధించగలిగారు. జమ్మి చెట్టు మీద ఉండేటటువంటి అస్త్రాలని తెచ్చే అర్జునుడు మొత్తం అందరినీ అలా పారద్రోలగలిగాడు. ఉత్తర గోగ్రహణ కాలంలో గుర్తుంచుకోగలగాలి. కాబట్టి ఏ విజయ దశమి, జయం కాకుండా విజయాన్ని ఇచ్చేది ఉందో, దశ 9 రోజులు దాటిన తర్వాత 10వ రోజు ఏది వస్తుందో, ఆ విజయ దశమి ఏదుందో అది అంత గొప్పదైనటువంటి పండుగ. 53 అయింది కాబట్టి 2 నిమిషాల్లో ఒక విషయాన్ని చెప్పి ముగిస్తాను. విజయదశమి కేవలం ఎవరికో కాదు, ప్రతి స్త్రీ విజయదశమిని చేసుకునేది. అమ్మవారు అక్కడ 9 రోజుల పాటు రాక్షసుల్ని అలా వధించి 10వ రోజున విజయాన్ని సాధిస్తే లోకంలో ఉన్న ప్రతి స్త్రీ కూడా 9 నెలల పాటు గర్భంలో ఉండేటటువంటి క్రిములు, కీటకాలు, వ్యాధులు, శారీరకమైన బాధలన్నిటినీ భరించి 10వ నెలలో 10 రోజులలోగా కని మిమ్మల్ని అందరినీ విజయుల్ని చేసింది. కాబట్టి నిజమైన విజయదశమి ఎవరికంటే అక్కడ కనిపించే స్త్రీలకి, ఈ అంబలకు, ఆ జగదంబికకి. ఇటువంటి విజయదశమి మనందరికీ యథార్థమైనటువంటి విజయాన్ని కలిగించాలి అని 5 గంటల 55 55 5 కూడా కలిపితే 10 కాబట్టి నిజమైన దశమి ఈ రోజునని మనవి చేస్తూ మీ అందరికీ నాకు ఈ అదృష్టాన్ని కలిగించినటువంటి స్వామివారి పాదారవిందాలకి మరోమారు నమస్కరిస్తూ స్వస్తి ప్రజా.
We thank Srinivasa Rao Garu for sharing with us the wisdom. He started by telling how fortunate he feels as he got the physical opportunity to speak about Sundarakanda and the physical presence of our Swami. He started explaining the different types of Alankara of Devi. The first Alankara being the Bala Alankara, the decoration of the goddess in the childhood form, which continues to Annapurna Alankara. The third is the Gayatri Alankara, where he said what Mother Gayatri holds in her 10 hands. The fourth Alankara is of Mahalakshmi Alankara, and the next comes the Vidya Alankara. He advised all of us that gain the wealth by knowledge and not knowledge by wealth. Knowledge is not just accumulation of degrees like MBA or PhD. Even animals, birds and insects have that knowledge of survival. The 7th Alankara is of Bhairavi Alankara. The 8th Alankara is of Durga Alankaram. He beautifully reminded us the story where Parvati becomes angry on Chandra when he laughs at Ganesha. He reminded us that any mother cannot tolerate the insult which happens to her kids. The 9th Alankara is of Mahishasura Alankara, the last one. We thank profusely Srinivasa Rao Garu for explaining a very complicated topic of spirituality like this in a such a simple and easy manner. We are thankful to him. We thank Bhagwan for giving us this opportunity to listen to great speakers and vidwans like this as part of the Navaratri celebrations. We now pray to Bhagwan to bless us with his divine discourse. Jai Sai Ram.
Yeah. ప్రేమ స్వరూపులారా.
ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
నవరాత్రి అనగా ఏమిటి?
వాట్ డు యు మీన్ బై నవరాత్రి?
తొమ్మిది రాత్రులు అని పేరు.
నైన్ నైట్స్.
ఈ తొమ్మిది రాత్రులకు ఉండేటువంటి ఒక అంతరాత్రి ఏమిటి?
వాట్ ఈస్ ఇట్స్ సిగ్నిఫికెన్స్?
మన యందు నవగ్రహములు ఉంటున్నాయి.
నవద్వారం
ఉంటున్నాయి.
నైన్ ఓపెనింగ్స్.
అనేక విధములుగా మనం విచారణ చేస్తే గ్రహములపై మనం ఆధారపడి ఉంటున్నాము.
If we inquire in different way, we rely on nine planets.
కానీ అస్ట్రాలజీస్ అంతా కూడా నవగ్రహములు అని చెప్తున్నారు, కానీ నిజంగా ఉన్నది రెండే గ్రహములు.
Astrologers refer to nine planets, but truly speaking, only two.
ఏంటి ఈ రెండు గ్రహములు?
What are they?
అదే రాగ ద్వేషం. ఈ రెండు గ్రహాలు మనకు పట్టి అనేక విధములుగా పీడిస్తూ ఉంటున్నాయి.
What are these two important planets that make us suffer? One is attachment, the other one is hatred.
ఈనాడు పశువులు కూడా తింటున్నాయి, బ్రతుకుతున్నాయి.
Animals also eat and live.
ఎప్పటికీ ఎంత అవసరమో అంతవరకు మాత్రమే భుజించి ఆనందిస్తున్నాయి.
They eat to the extent needed and are happy.
కానీ మానవుడు అట్ట కాదు.
Man is not like that.
తాను తరతరములు కూడా ఉండేటట్టుగా తీసుకుని ఆనందాన్ని అనుభవించాలని యోచిస్తున్నాడు.
He wants to be happy for generations to come.
మానవులకు అనేక విధములుగా ఇంకా ఇంకా బ్రతకాలని ఆశపడుతుంటాడు.
Man wants to live more and more.
తప్పు కాదు, బ్రతకవలసిందే.
Nothing wrong. One has to live.
పంచవర్ష ప్రణాళికలను పెట్టుకుంటారు ప్రభుత్వం.
The government thinks of 5-year plan.
కానీ ఈనాటి మానవుడు ఒక పంచవర్షం కాదు, 10 పంచవర్షం వచ్చినా కూడా చక్కగా భుజించవచ్చు అనేటువంటి యొక్క దూరం లోపల అంత కూడా పెడుతున్నాడు.
Man wants to hoard so much that he can, will have enough to eat for 5
భారత దేశం లోపల దుర్భిక్షమునికి ఏమాత్రము ఇది లేదు, కారణం లేదు.
ఇన్ భారత్ దేర్ ఇస్ నో రీజన్ ఫర్ డెత్.
కరువు కాటకాలకు అనుకుంటున్నారు, కరువు కాటకాలకు అవకాశమే లేదు.
దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీథింగ్ లైక్ ఫ్యామిన్.
కానీ కూడబెట్టుకోవటమే పెద్ద కరువు కాట.
హోర్డింగ్ ఇస్ ద వన్ దట్స్ గోయింగ్ ఆన్.
ఏదో కొందరి దగ్గర మాత్రమే అది చేరిపోతుంటుంది, మిగతా కొందరి దగ్గర లేవటం లేదు. అదే కరువు కాటకాలకు మూల కారణం.
ద హోల్ థింగ్ ఈస్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ద ఫ్యూ పీపుల్. దట్స్ ద రీజన్ ఫర్ దిస్.
ఒక దగ్గర ఒక గుంత తవ్వాము.
హియర్ యు డగ్ ఎ పిట్.
ఆ గుంత తవ్వితే అది లోపలికి పోతుండాలి గుంత.
అండ్ పిట్ విల్ బి డీపర్ అండ్ డీపర్.
కానీ ఆ మట్టి అంతా దాని ప్రక్కనే గుట్టగా తయారవుతుండాలి.
బట్ ది వెరీ మట్ విల్ మేక్ ఎ మౌన్.
కిందికి చూస్తే గుంత,
డౌన్ బిలో ది
పై చూస్తే గుట్ట.
అదే సాయంత్రమో.
ఈ గుట్టకు గుంతకు ఉండేటువంటి వ్యత్యాసం ఏమిటి?
వేర్ లైస్ ది డిఫరెన్స్?
ఈ గుంత మట్టి గుట్ట మట్టి, గుట్ట మట్టి గుంత మట్టి. ఈ గుట్ట మట్టిని గుంతలో వేస్తే రెండు సమానం అయిపోతాయి.
దేర్ఫోర్ ఇట్ ఈస్ ఓన్లీ ది మడ్ ఆఫ్ ది పిట్ దట్ ఫార్మ్ ది మౌండ్ అండ్ ది మడ్ ఆఫ్ ది మౌండ్ ఇస్ పుట్ హియర్. ఇట్ కెన్
బి గుంత కొడున ధర్మ రాసుల మాదిరి చేరిపోతున్నాయి.
Therefore the money is accumulated.
ఒక ప్రదేశంలో గుంతల మాదిరి దిగిపోతున్నాయి.
అండ్ సమ్ ఆర్ గెటింగ్ డీపర్ ఇన్ ది
పెన్. కానీ ఇప్పుడు సామరస్యము సమత్వము ఈనాడు అత్యవసరం.
Today we need this coordination and integration.
ఈ సమత్వము సామరస్యము కూడా కొంతవరకు మానవుడే సాధించాలి.
Coordination and integration have to be achieved by man.
ఇది సాధించాలంటే నైతిక భావం అత్యవసరము.
He needs to have moral principles.
ఈనాటి విద్యార్థులందరూ కూడా కేవలము ఏదో తన యొక్క పొట్టకూటి నిమిత్తమై ప్రాకులాడుతున్నట్టుగా భావిస్తుంటారు.
People feel that students are struggling to earn their livelihood.
ఇది కాదు విద్య.
It's not education.
ఎందుకంటే తన యొక్క జీవితానికి, తన యొక్క జగత్తుకు, తన యొక్క జన్మస్థానములకు తగినటువంటి సేవ చేయాలి.
The reason behind education is that you should serve the entire world and the society where he lives.
సద్గుణంబులు సద్బుద్ధి సత్యనిరతి భక్తి క్రమశిక్ష కర్తవ్య పాలనములు నేర్పునది విద్య విద్యార్థి నేర్వలయు నేర్పునది విద్య విద్యార్థి నేర్వలయు.
The true education has got these few ideals: the one, the virtues, the good intellect, the truth as devotion, discipline and the duty. That is only education that teaches these objectives.
కాని ఈనాడు ఈ డిసిప్లిన్ అంటే ఏమో వారికి తెలియదు.
టుడే నో వన్ నోస్ డిసిప్లిన్.
ఈనాడు పశుపక్షి మృగాదులు కూడా లేనటువంటి యొక్క క్రూరత్వం వెళ్ళుకుంటే హృదయాలు విద్యార్థుల్లో పెరిగిపోతున్నాయి.
అండ్ టుడే స్టూడెంట్స్ హ్యావ్ ద వికెడ్ హార్ట్స్ విచ్ ఆర్ నాట్ దేర్ ఇన్ ఎ బీస్ట్ అండ్ ఎ బర్డ్.
దాచుకునే స్వార్థము దోచుకునేటువంటి కఠినత్వము పశువులు కూడా లేదు.
Even the animals don't have this quality of amassing and hiding.
కనుక ఈనాటి మానవులందు ఈ యొక్క తుచ్చమైన భావాలు మితిమీరిపోతున్నాయి.
సో ఇన్ మ్యాన్ ద మీన్ ఫీలింగ్స్ ఆర్ మోర్ అండ్ మోర్.
దేశానికి సేవ చేయాలి.
వన్ షుడ్ సర్వ్.
నవరాత్రులు అనేటువంటి దాంట్లో
with these qualities.
నిత్యము ఒక్కొక్క దేవతను మనం ఆరాధన చేస్తూ రావాలి.
We have to worship each of the deities.
భౌతికమైన వాంఛలతో కాదు.
It's not the physical sense.
నైతికమైన ఆధ్యాత్మికమైన వాంఛలతో చూడాలి.
We should view from the moral and spiritual view.
భౌతికమైన ఏ రీతినైనా కూడా ఏ నాటికైనా కూడా మార్పు చెందేటువంటిది.
The physical world any day is transient.
ఇది దేహ నిమిత్తమే మనం ప్రాపలాడుతున్నాం.
We struggle for the body.
తొమ్మిది చిల్లున తోలు తిత్తియే గాని కాంతి కలిగిన వజ్ర ఘటము గాని.
It is the body of the skin with the nine openings, not the gem studded one.
Nimisha nimishamulaku neechurune kaani punugu javvajulu puttabo.
Minute to minute emits foul smell, not aroma and fragrance.
Kadapulona malamu kadamella emukalu narchi chooda paina urikutolu.
There's fecal matter within and the bones around covered by the skin.
Kaani gitti viluvelainatundi degame విలువైనటువంటి దానిని సంపాదిస్తుంటుండాలి.
However, the body that has no value is useful for paying the highly valued.
విలువలేని ఇనుప పెట్టెలోన
in this almira which has no
value. విలువైన నగలు దాచినట్టుగా
just as we hide valuable
విలువైన దేహమునందు
in this body
విలువైనటువంటి ఒక గుణమును దాచుకున్నాం మనం.
Highly valuable quality is present.
ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
We have to recognize this truth.
పెట్టెకు విలువలేదు.
The almira has no value.
ఆ పెట్టెలో ఉండినటువంటి ఒక సద్గుణములకు విలువ ఉంటుండాలి.
Therefore, the qualities, jewels are present in the iron safe.
ఆ విలువైనటువంటి దానికి విలువైన పెట్టిన తెచ్చి పెట్టుకుంటున్నాం మనం.
Only for the valuables, the valueless iron safe is meant.
కనుక దేహం అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటి దైవ మందిరంగా మనం విశ్వసించాలి.
We must have full faith that the body is the temple of God.
మన యొక్క భావాలు ఈనాడు చదువు సంధ్యలకు ప్రవేశించిన తక్షణమే
our feelings at the moment we take to study and learning.
అభిమానాలు
attachments
ahankaralu
ego
krodhamulu
anger
dveshamulu
hatred
ityadi duggulamulu chaduvukante mundugane aapada mastaka varaku jeehamulo praveshistunnayi.
These bad qualities they start moving top to toe before we learn.
Kani chaduvuki idi alakshanalu.
Are these the qualities of an educated man?
Peddalu chuste gauravinchatam ledu.
They don't respect elders.
Naakante peddalu evaru lerani ahankara padutuntadu.
They are egoistic thinking that they are most superior.
Ine vidhetalu poorthi shunyamaipoyinayi.
There's no behavior, values are not there.
Tara drushtyantakulunu oka chedu drushtiga potam valla jagattantakulunu cheddagane kanipistuntadu.
As his vision is wrong, he views the world.
Tara kodatappanki andarkulunu cheddavaleni bhavistuntaru inaati vidyavantulu.
The educated people consider everybody bad.
Deeniki chinna katha kuda cheptu vacharu.
There is a small story.
ఒకనాడు
వన్ డే
కృష్ణుడు
కృష్ణ
దుర్యోధను అర్జున్ని పిలిచాడు.
వన్ డే కృష్ణ కాల్డ్ దుర్యోధన అండ్ అర్జున
అండ్ ధర్మజుని కూడా పిలిచాడు.
ఈ కాల్ ధర్మజ ఆల్సో.
ధర్మజ మన రాజ్యం లోపల ఎవరైనా చెడ్డవారుంటున్నారేమో చూసుకుంటురా అన్నాడు.
కృష్ణ సెట్ ధర్మజ ధర్మజ యు ఫైండ్ అవుట్ ఎ బ్యాడ్ మ్యాన్ ఇన్ అవర్ కింగ్డమ్.
దుర్యోధనకు చెప్పాడు దుర్యోధన మన రాజ్యంలో ఎవరైనా మంచివారు ఉంటున్నారేమో చూసుకుంటారా.
ఈ టోల్ దుర్యోధన దుర్యోధన ఇన్ అవర్ కింగ్డమ్ ఇస్ దేర్ ఎనీ గుడ్ మ్యాన్.
ఒకవైపున ధర్మజుడు ఒకవైపున దుర్యోధనుడు రథం ఎక్కి రాజ్యం అంతా సంచరించారు.
వన్ సైడ్ దుర్యోధన అదర్ సైడ్ ధర్మజ వెంట్ ఆన్ దేర్ చారియట్స్ ఇన్ సర్చ్ ఆఫ్ దిస్ టూ.
వచ్చారు అడిగాడు దుర్యోధను.
ఈ ఆస్ దుర్యోధన
ఎవరైనా మంచివారిని చూచావా నాయన అన్నాడు.
డిడ్ యు కమ్ అక్రాస్ ఎ గుడ్ మ్యాన్?
ఎవరు మంచివారు కనిపించలేదు.
నన్ వాట్స్ ఎవర్.
ఏదో మంచివాడు అంటే నేనొక్కడేను అన్నాడు.
ఇఫ్ దేర్ ఇస్ ఎనీ గుడ్ మ్యాన్ ఐ యామ్ ద ఓన్లీ గుడ్ మ్యాన్.
ధర్మజుని పిలిచి అడిగాడు.
ఎనీ సమన్
ధర్మజ ఎవరైనా చెడ్డవారు ఉన్నారా?
ఇస్ ఎ ధర్మజ ఆర్ ఎనీ బ్యాడ్ పీపుల్?
స్వామి ధర్మరాజ్యంలో చెడ్డవారు ఉండడానికి అవకాశమే లేదు.
ఇస్ ఎ స్వామి ఇన్ దిస్ రాజ్య ధర్మ
యథా రాజా తథా ప్రజ.
In this Rajya of Dharma, as is the king's all the
subjects. Cheddavaru evarunu leru. Andaru manchivaru.
There are no bad people. All are good.
Edo anto into chedda unte nayande undavachindi annadu.
If there is any bad quality, it is in me only.
Ee rendinti yokka antarathalu enti? Yad bhavam tad bhavati. Vaari vaari bhavanu puraskarinchukoni vaariki manchi cheddalu nirnayamaipothu vachayi.
Basing on their feelings, their good and bad depend.
దుష్టంత చెడ్డ దుష్టంత జగత్తు పైన పెట్టడం చేతనే దుర్యోధనకి అందరూ చెడ్డవాడే కనిపించాడు.
యాజ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ దుర్యోధన ఇస్ బ్యాడ్ ఎవ్రీథింగ్ లుక్ బ్యాడ్.
ఎలాంటి కలర్ గ్లాసెస్ వేసుకుంటే అలాంటి కలర్లే కనిపిస్తారు అందరికి.
యాజ్ ఇస్ ది కలర్ ఆఫ్ ద క్లాస్ సో ఇస్ ద కలర్ ఆఫ్ ది
కాని ధర్మజుడు పవిత్రమైనటువంటి దృష్టితో ప్రకృతిని పరిశీలించాడు. అందరూ మంచివారే అన్నారు.
ధర్మజ అబ్జర్వ్డ్ విత్ ఆల్ సీక్రెట్ గ్లాసెస్ దేర్ఫోర్ హి ఫౌండ్ గుడ్.
ఈ విధంగా మొట్టమొదట మనము సృష్టిని మార్చడానికి మీరు ప్రయత్నం చేయకండి.
Never make an attempt to change creation.
మొట్టమొదట మీ దృష్టిని మార్చుకోండి.
change your vision first.
దృష్టిని మార్చినప్పుడు సృష్టి సర్వంగా మారిపోతుంది.
If you change your vision, you find everything clear.
సృష్టి భగవత్ సృష్టి.
Creation is God.
నీ చేత కాదు మార్చడానికి.
It's impossible for you.
నీ దృష్టి కూడా భగవత్ దృష్టియే.
Your vision too is
gone. నీ యొక్క విషయములు ఆ దృష్టిలో ప్రవేశించి ఒక చెడు దృష్టిగా మారిపోతున్నాయి.
యువర్ విజన్ ఇస్ డివైన్ బికాస్ ఆఫ్ సెన్సువల్ ప్లెజర్ ఇట్ బికమ్స్ మ్యాన్.
నీ ఆ కన్నులకు తొడుక్కున్నటువంటి గద్దాలు చాలా తప్పువి.
Therefore the glasses you have put on are wrong ones.
దానిని మార్చుకో.
యూ చేంజ్ దెమ్.
అప్పుడు అంతప్పుడు ఏకమైపోతుంది.
దెన్ యూ విల్ ఫైండ్ ఎవ్రీథింగ్.
ఒక రాజ్యం లోపల
వన్ కింగ్డమ్
ఒక రాజుకు పెద్ద తలనొప్పి ప్రారంభమైంది.
ఎ కింగ్ డెవలప్డ్ హెడేక్.
అనేక మంది డాక్టర్స్ అంతా పిలిపించాడు.
ఈ కాల్ ఫర్ ఆల్ డాక్టర్స్.
తన నొప్పికి కారణం ఏమైనా తెలుసుకోమని తనకు తగినటువంటి ఔషధాన్ని అందించమని చెప్పి కోరాడు.
హీ వాంటెడ్ డాక్టర్స్ టు డయాగ్నోస్ ద రీజన్ ఫర్ హిస్ హెడేక్ అండ్ గివ్ ద రిలీఫ్.
అన్ని ఇచ్చారు, పాపం కావలసిన అన్ని ఇచ్చారు.
డాక్టర్స్ గేవ్ లాట్స్ ఆఫ్ మెడిసిన్. కానీ
వారితో నివారణ కాలేదు.
బట్ హీ వాస్ నాట్ క్యూర్డ్.
ఒక ఋషి ఆ గ్రామంలో ప్రవేశించాడు.
ఎ సేజ్ ఎంటర్డ్ ఇన్ దట్ విలేజ్.
ఆయన చెప్పాడు,
హీ సేజ్,
రాజా, ఇది మందుల మాపులతో నియమేటువంటిది కాదు.
హి సెడ్, ఓకే, యు కెనాట్ హావ్ రిలీఫ్ బికాజ్
మెడిసిన్. ఎల్లప్పుడూ ఒకే రంగును చూస్తురా.
యు జస్ట్ వాచ్ ఓన్లీ వన్ కలర్ కంటిన్యూస్.
పచ్చని రంగు చాలా ప్రధానమైనటువంటి కంటికి.
ద గ్రీన్ కలర్ ఇస్ వెరీ గుడ్ ఫర్ ద ఐ.
కనుక నీవు ఎక్కడ పోయినప్పటికీ పచ్చని రంగును చూస్తూ పో, కొంతకాలంలో నీ తల నొప్పి తగ్గిపోతుంది అన్నాడు.
Wherever you move about, you go for a green color, then you will have relief.
రాజుకు కావలసినంత ధనం ఉంటుండాలి.
The king is
ye bazaru posina gani paintestunta pichinchi godalaku chetlaku anta pachana rangu vestu poyadu.
The king is rich enough. He summoned the painters and to put green paint everywhere.
Rajyamanta pachaga undatuga chestunnadu papam.
He made the kingdom look green.
10 dinala tarvata ee sanyasi bari andu aa gramamlo praveshinchadu.
At the 10 day stage stepped into the same village.
Aa sanyasudu chuchetappatiki ee paint vese vaadantha chuttu chuttukunnaru.
The moment celibate entered there, all painters
were laughing. Sanyasi, maa rajugaru anta pacharangi chudala, nee kuda pacharangi vestavu annaru.
All painters said, oh sage, our king wants to see the green color, we paint you green color now.
Kontha sepu aagandi, nenu rajunu chustanu annadu.
He said, wait,
enta telivu takku vaadavu neevu.
He approached the king and said, what a fool you are.
నీవు పచ్చని రంగు అన్ని పచ్చని రంగు చూడమని చెప్పాను.
ఐ వాంటెడ్ యూ టు వాచ్ గ్రీన్.
ఇంత కోట్ల రూపాయలంతా కూడా నువ్వు వ్యర్థం చేశావు.
వై డిడ్ యూ వేస్ట్ క్రోస్?
నువ్వు పచ్చద్దాలు వేసుకుంటే అంతా పచ్చనే కనిపిస్తుంది కదా. సులభంలో పోయేటువంటి దానికి ఇంత విషయం పట్టుకున్నావు.
ఇఫ్ యూ పుట్ ఆన్ గ్రీన్ గ్లాసెస్ ఇట్ వుడ్ హావ్ బీన్ ఎనఫ్. వై డు యూ వేస్ట్ సో మచ్ మనీ?
కనుకని జగత్తంతా చెడ్డగా ఉంటుందాది, వైలెన్స్ గా ఉంటుండాలి అని అనేక రకములుగా అన్యాయం, అక్రమ, అనాచారం జరుగుతుందని మనం దీనిని చూచే బదులు మన హృదయంలో మంచిని వేసుకుని మన దృష్టిని మంచి దృష్టిగా పెట్టుకుంటే అంతా మనకు మంచిగానే కనిపిస్తుంది.
Instead of saying the whole world is full of violence, injustice and tension, put on the glasses of good vision.
ప్రతి ఒక్కటి కూడా రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
Everything is a reflection of the inner being.
మన దృష్టిలో ఉండేటువంటిదంత ఏది? మన లోపల ఉన్నటువంటి భ్రాంతులే.
What all that we see is just illusion of the
ప్రతి మానవుడు కూడా సత్సంకల్పాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
Therefore everyone must develop good thoughts.
కాన ఈ నవరాత్రులు ఎందు
నవరాత్రి
రాక్షసత్వం అనేటువంటి మనలో ప్రవేశించినటువంటి రాక్షసత్వాన్ని నిర్మూలం గావించే నిమిత్తము
టు రిమూవ్ అండ్ టు కిల్ ద డెమోనిక్ క్వాలిటీ
కుంకుమార్చన చేస్తూ వచ్చారు.
దే గాన్ వర్షిప్.
కుంకుమ అనగా ఏమిటి?
వాట్ ఇస్ కుంకుమ?
ఎర్రని రంగు ఉండేటువంటిది.
కుంకుమ ఇస్ రెడ్ ఇన్ కలర్.
ఇది రక్తం యొక్క ఒక చిహ్నంగా తీసుకున్నారు.
ఇట్ స్టాండ్స్ అ సింబల్ ఫర్ బ్లడ్.
భగవంతునికి తన రక్తము తన దీన్ని భగవంతునికి దారబోసి
while offering blood to God
atan nunchi oka shantamaina kuti dinni manam pravesh pettukovalani uddeshamto kumkumarchanani prarambhincharu.
With the ambition to receive good from God, this kind of kumkumarchana is offered.
Ye mukha bhav uchna, am I man or animal? Man or animal? Man or animal? Ee vidhamaina kuti oka chintana chesukovali. Nenu pasuvuna manushuna, pasuvuna manushuna, pasuvuna manushuna, ide mantram annadu.
Everyone should seriously think, am I a man or animal?
దుర్భావం వచ్చేటప్పటికే నేను మనిషినా పశువునా, ఈ భావం పశువుకు రావాల్సింది, నేను మనిషిని, ఈ భావం రాకూడదు అని తనలో తాను నిర్ణయం చేసుకున్నప్పుడు ఆ పశుభావము తనలో ప్రవేశించకుండా ఉంటుంది.
The moment bad thoughts enter into the mind, we should immediately think, am I a man or animal?
కాబట్టి మానవుని యందు పశుత్వము, దానవత్వము, మానవత్వము, దైవత్వము ఈ నాలుగు లీనమై ఉంటున్నాయి.
Therefore in man there is present demonic quality, the bestial nature, the human quality and the divinity, all the four.
విద్యార్థులారా,
స్టూడెంట్స్,
ప్రేమస్వరూపులైన ప్రజలారా,
ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
భారతదేశము అనాది కాలం నుండి కూడాను ఈ ఆధ్యాత్మిక సంపత్తి చేత అనేక విధములైనటువంటి యొక్క అంతర్బోధనను బోధిస్తూ ఉంటుండాలి.
భారత్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ హస్ బీన్ టీచింగ్ స్పిరిచువల్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
తన యొక్క స్వార్థమే కాకుండా లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉంటుండాలని కోరాలి.
ఇట్స్ నాట్ ఓన్లీ ది హ్యాపీనెస్ ఆఫ్ వన్స్ ఓన్ హ్యాపీనెస్, వి షుడ్ ప్రే ఫర్ ది బ్లిస్ ఆఫ్ ఎవ్రీబడీ.
అందరూ సుఖంగా ఆనందంగా ఉంటేనే మనకు సుఖం ఆనందం దిక్కుతుంది.
ఇఫ్ ఆల్ ఆర్ హ్యాపీ అండ్ బ్లిస్ఫుల్ యు టు కెన్
హ్యావ్. ఎవరికి సుఖ ఆనందం లేకుండా నాకు మాత్రమే ఉండాలంటే ఎంత నీకు ఆనందం లభ్యమవుతుంది?
ఇఫ్ ఎవ్రీవన్ ఇస్ మిజరబుల్ హౌ కెన్ యు బి హ్యాపీ?
కనుక అందరి సుఖాన్ని కోరి, ఈ సుఖాన్ని కూడా కోరి దివ్యమైనటువంటి యొక్క భగవత్ చింతనలో కాలాన్ని సార్థకంగా గావించుకుంటారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
Therefore, we should pray. Pray for the welfare, the peace and prosperity of everybody and live for that. With this, Bhagavan brings his divine discourse to a close.
Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare.
Sai Ram, Krishna Hari, Sai Ram, Krishna Hari. समस्त लोका sukhino bhavantu samasta loka sukhino bhavantu om shanti shanti shanti
jai bolo bhagwan shri satya sai baba ji ki jai
om shri sai ram invoking Bhagwan's divine blessings. Tomorrow is the fifth day of the 7-day long Veda Purusha Saptaha Gyana Yagnam, which is being held during the morning sessions in the Purnachandra Hall. The Purnachandra Hall will be opened for entry at 7 o'clock in the morning for the devotees to witness and participate in the holy Yagnam. At around 9:45, we'll be offering Mangal Aarti to our beloved Bhagwan in the Purnachandra Hall. All devotees can then proceed to Sai Kulwant Hall to receive Bhagwan's Divya Darshan, which will conclude with Maha Mangal Aarti. Those devotees who wish to stay back in the Purnachandra Hall after the Mangal Aarti can remain seated to witness the further proceedings of the Yagnam. As a part of Durgashtami celebrations, tomorrow morning at 8:30, we will also be performing the holy Ayudha Puja in Sai Kulwant Hall. Tomorrow being Sunday, the evening session in Sai Kulwant Hall will commence at 4 o'clock with Bhagwan's Divya Darshan, followed by Vedam chanting at 4:30. At 4:40, the fifth day's proceedings of Prashanti Vidvan Mahasabha will commence with the invocatory Vedam. At 4:45, the Sai Sannidhi members, who are the alumni of Sri Satya Sai educational institutions and are currently serving in Bhagwan's educational, medical and various other service organizations, will be offering their gratitude to Bhagwan in the form of a music program interspersed with experience sharing and lessons learned at the Divine Lotus Feet. After this cultural presentation, we will be blessed with Bhagwan's divine discourse, which will be followed by a music program offered by the students from Sri Satya Sai Institute of Higher Learning, Brindavan campus. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangal Aarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
Om Shri Sai Ram. Swamivari Divyanugraha Asisalato పూర్ణచంద్ర సభామండపంలో జరుగుచున్న 7 రోజుల వేదపురుష సప్తాహ జ్ఞానయజ్ఞంలో రేపటి 5వ రోజున పూర్ణచంద్ర సభామండపం భక్తుల ప్రవేశార్థమై ఉదయం 7 గంటలకు తెరవబడును. సుమారు 9:45 పూర్ణచంద్ర సభామండపంలో మంగళహారతి అనంతరం భక్తులు సాయికులవన్ సభామండపంలో స్వామివారి దివ్య దర్శనం గావించుకోవచ్చు. మహామంగళహారతితో స్వామివారి దివ్య దర్శనం ముగియును. పూర్ణచంద్ర సభామండపంలో మంగళహారతి అనంతరం యజ్ఞాన్ని చూడదలిచిన భక్తులు సభామండపంలో ఆశీనులే కొనసాగవచ్చు. రేపటి రోజు పవిత్రమైన దుర్గాష్టమి పర్వదినాన సాయికులవన్ సభామండపంలో ఉదయం 8:30 ఆయుధ పూజా కార్యక్రమం జరుగుతుంది. సాయికులవన్ సభామండపంలో రేపటి ఆదివార సాయంకాల కార్యక్రమం 4 గంటలకు స్వామివారి దివ్య దర్శనంతో ప్రారంభమై 4:30 వేద పఠనంతో కొనసాగును. 4:40 ప్రశాంతి విద్వన్ మహాసభ 5వ రోజు కార్యక్రమం వేదోచ్చారణతో ప్రారంభమవుతుంది. 4:45 స్వామివారి విద్యా సంస్థలందు విద్యనభ్యసించి స్వామివారు స్థాపించిన వివిధ విద్య, వైద్య మరియు ఇతర సేవా విభాగాలందు పనిచేస్తున్నటువంటి పూర్వ విద్యార్థుల సాయి సన్నిధి బృందం స్వామివారికి కృతజ్ఞతాపూర్వకంగా ఓ కార్యక్రమాన్ని సమర్పిస్తారు. ఈ కార్యక్రమానంతరం స్వామివారి దివ్య సందేశం. తదుపరి శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థకు చెందిన బృందావన్ క్యాంపస్ విద్యార్థులు ఓ సంగీత కార్యక్రమాన్ని సమర్పిస్తారు. రేపటి సాయంకాల కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియను. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.